ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः। जय श्रीराम। సువ్రతోపాఖ్యానం అంటే ఇంద్రుడి యొక్క పూర్వరహస్యాన్ని తెలియజేసే కథని పద్మపురాణంలో భూమిఖండంలో మీకోసం వివరంగా చెప్పాం. సోమశర్మ తన భార్య సుమనతో పాటు మహాతపస్సు చేస్తే నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అనుగ్రహంతో సుమనకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కుమారునికి దేవతలు సువ్రతుడు అని పేరు పెట్టారు. వ్రతము అనగా తన జీవితమంతా పరమాత్మకి అంకితం చేసే మార్గం. సువ్రతము మంచి నోము అన్నమాట. అతని జీవితమే ఒక నోము నోచినట్టుగా సాగింది. కొంతమంది జీవితం అంత హాయిగా సుఖంగా పవిత్రంగా సాగుతుంది. ఒకసారి కాకపోతే ఒకసారైనా మనిషి ప్రవర్తనలో మార్పు ఉండొచ్చు. కానీ సువ్రతుడు జన్మించినది మొదలుకొని శరీరం విడిచేదాకా తన జీవితం అంతా పవిత్ర కార్యక్రమాలకు అంకితం చేశాడు. పవిత్ర కార్యక్రమాలు అంటే ఏమిటి? ఇతరులకు ఉపకారం చేయటం, తాను కష్టపడి సంపాదించడం, సంపాదించిన దాంట్లో త్యాగం చేయటం, దానం చేయడం, ధర్మం చేయడం, భగవత్ కార్యక్రమాలకు కొంత సమయం వెచ్చించడం, ఇవన్నీ కూడా వ్రతాల్లోకి వస్తాయి. అవన్నీ చేశాడు. ఇంకో అదృష్టం, ఆయనకి బాల్యం నుంచే హరిభక్తి కూడా అలవడింది. అందుకని నిరంతరం ఏ పని చేస్తున్నా ఆయనకి సర్వాంతర్యామైన కృష్ణుని దర్శనం అయ్యింది. కృష్ణ నాతో వస్తున్నావా, కృష్ణ నాతో నిద్రిస్తున్నావా, కృష్ణ నాతో మాట్లాడతావా అంటూ నిరంతరం కృష్ణనామ సంకీర్తనం చేశాడు. ఆడుతున్నప్పుడు కృష్ణుడే తలచాడు, పాడుకుంటున్నప్పుడు కృష్ణుడే తలచాడు, ధనాన్ని ఆర్జిస్తున్నప్పుడు కృష్ణుడే తలచాడు. ఏదైనా ఆహార పదార్థాలు, రుచి కలిగినటువంటి ఆహార పదార్థాలు భుజిస్తున్నప్పుడు కృష్ణుడే తెలిచాడు. ఆఖరికి చిత్రం ఏంటంటే నిద్రలో కూడా కృష్ణాన్ని బలవరించాడు. ఆ విధంగా నిరంతరం హరినామస్మరణమే చేశాడు. అరుదెమ్ము కృష్ణ పోదమే గరుడధ్వజ పలుకవేమి కమలాక్షహరి పరువెత్తు మనుచునాడును పరమానందముననతడు బాలురతోడన్. చిన్నప్పుడు కూడా కృష్ణ నాతో రా, గరుడధ్వజ నాతో మాట్లాడమే, కమలాక్ష హరి నాతో పరిగెత్తు, దాగుడు మూతలాడు, చెట్టు కొమ్మలు ఎక్కుదాం, కోతి కొమ్మచ్చాడదాం అని ఈ విధంగా నిరంతరం హరిని తలుచుకోవటం వల్ల ఆయనకి పరమానందమే కలిగింది. ఆనందమును ఇంత గొప్పది అని చెప్పడానికి వీలు కానప్పుడు దాన్ని పరమానందం అంటారండి. పరమశబ్దం సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట. అన్నము మీరందరూ రోజు తినే ఆహారం చాలా బాగుంది, ఇంక దాంట్లో వంక పెట్టలేము అంటే ఉడకడం బాగుంది, అందులో వేసిన పదార్థాలు బాగున్నాయి, డాల్డా వేయలేదు, అలాంటప్పుడు దాన్ని ఏమంటారు? పరమ అన్నము అంటారు. అదే పరమాన్నమైంది. ఈ పరమాన్నం కొంతమంది నోట్లో వీడి పరమాన్నం, ఏమిటి పరమాన్నం, వీడి మొహం తగలయ్యా అని నేను అనలేదు. వ్యాసుడు అన్నాడు, వాళ్ళు నా మీద పడదు. ఆ పరమశబ్దం కాస్త పర్వగా మారిపోయిందనమాట. అయితే అప్పుడప్పుడు ఆవు పాలతో మంచి నెయ్యి అవి వేసి ఉండేదాన్ని పాయసాన్ని కూడా ఈ విధమైన పరమాన్నం అనే ఉత్కృష్టమైన అన్నం కనుక, గొప్ప అన్నం కనుక పరమాన్నము అన్నారు. దాన్ని అంటే రుచి కలిగిన పదార్థం అయి ఉండాలి, అందులో అపవిత్ర పదార్థం ఉండకూడదు, దేవతలకి నివేదన చేసి తినాలి. అటువంటి దివ్యాన్నములన్నీ పరమాన్నాలే. అనగా గుడాన్నము, హరిద్రాన్నము అంటే పులిహార, పెరుగుతో చేసిన దధ్యోదనము, మంచి మృదువుగా ఉండిన అన్నం కనుక స్నిగ్ధ మృదువైన అన్నం, స్నిగ్ధ ఓదనము, స్నిగ్ధ ఓదనము. ఒక ముక్కలు చెప్పాలంటే అది కట్టుపొంగల్ అన్నమాట. ఇలాంటి ఆహారాలన్నీ కూడా పరమాన్నాలే. ఇంకా కార్తీక మాసంలో వనభోజనాలను తీసుకెళ్లి పలావులు పెడతారు, సరే ఫ్రైడ్ రైస్, అది పరమచండాల అన్నం. అది కార్తీక మాసంలో దాన్ని తినకూడదు. మామూలు కూరగాయలతో వండిన ఆ పులావే, ఆ ఫ్రైడ్ రైసే పరమచండాలన్నం అయితే ఇంకా కార్తీక మాసంలో కూడా పంది మాంసంతో నంది మాంసంతో భోజనం చేస్తే దాన్ని ఏమనాలో దానికి పేరు పెట్టలేదు ఎవరు. అందువల్ల ఈ మహానుభావుడు పరమానందం పొందాడు. క్రమంగా 8 ఏళ్ళు వచ్చాయి. కొడుక్కి ఉపనయనం చేశాడు. ఉపనయనానంతరం అతడు విద్యలలో ఆరితేరిపోయాడు. అన్ని విద్యల్లోనూ కూడా గొప్పవాడయ్యాడు. సమస్త విద్యలు నేర్చుకోవాలండి. ఆఖరికి చోరకళ కూడా ఎందుకు నేర్చుకోవాలంటే దొంగల నుంచి మనల్ని రక్షించుకోవడానికి. దొంగతనం ఎలా చెయ్యాలో, దొంగలను ఎలా అరికట్టాలో నేర్పే కళ ఒకటి ఉన్నది, దాన్ని చోరకళ అంటారు. అది నేర్చుకుంటేనే పోలీసు వాళ్ళకి దొంగలను పట్టుకునే శక్తి వస్తుంది. ఎప్పుడైనా సరే రాజభటులు అవ్వాలంటే, రాజు అవ్వాలంటే చోరకళలో కూడా ప్రావీణ్యం ఉండాలి. అవి కూడా నేర్చుకున్నాడు ఆయన. క్రమంగా పెద్దవాడయ్యాక కష్టపడి బాగా ధనాన్ని కూడా సంపాదించాడు. ఎప్పుడు ఆయన ఆన్లైన్ సంపాదన చేయలేదు, స్వయంగా కష్టపడే సంపాదించాడు. 5 లక్షలు పెట్టుకెళ్ళి షేర్ మార్కెట్లోనో లేకపోతే ఇంకేదో జోదంలోనో పెట్టి ఆ రకమైన ఆర్జన చేయలేదు. ఎందుకంటే అపవిత్రమైన సంపాదన ఉండకూడదని శాస్త్రం కదా. పవిత్రమైన సంపాదనే సంపాదించాడు. అదృష్టం బాగుంది, మంచి భార్య కూడా దొరికింది. ఈ సువ్రతుడికి కూడా పిల్లలు పుట్టారు. చివరికి వీళ్ళంతా ఒక రోజున హరిద్వారం అనే ప్రాంతానికి వెళ్ళారు. శ్రీమన్నారాయణుడు భూలోకానికి వైకుంఠం నుంచి అక్కడే మొట్టమొదటి అడుగు పెట్టాడు. కనుక వైకుంఠము నుంచి నారాయణునికి భూలోకానికి రావడానికి ద్వారం అయ్యింది కనుక దాన్ని హరిద్వారము అన్నారు. ఆ హరిద్వారంలో వీళ్ళంతా కలిసి తపస్సు చేశారు. అప్పుడు ఆ తపస్సునికి నారాయణుడు మెచ్చుకున్నాడు. వెంటనే అక్కడ ప్రత్యక్షమై సోమశర్మని, సోమశర్మ నీవు నీ భార్య వైకుంఠానికి వచ్చేస్తారు కదా, నీ కొడుకును కూడా తీసుకొస్తావా అన్నాడు. అంతకంటే అదృష్టం ఏముంది, ఆయన కూడా పట్టుకుపోదాం అన్నట్ట. ఎందుకంటే చాలామంది తండ్రులు ఏమంటారంటే, అప్పుడే మేము వెళ్ళిపోయినట్టు పిల్లలు వస్తే ఎలాగండి, ఇంకా పిల్లలు కొంతకాలం పాటు జూబ్లీ హిల్స్లో 10-15 ఇళ్ళు కొనద్దా అంటారట. అందుకని పిల్లలను ఇంకా కొంతకాలం భూలోకంలో ఉంచాలనే కోరిక ఈతనికి ఉందా లేదా అని పరీక్షించడానికి నీ పుత్రులను కూడా తీసుకొస్తావా, మనవడని వాళ్ళని అందరినీ అని అడిగితే అది భాగ్యం అండి అన్నాడు ఆయన. ఇప్పుడు నారాయణుడు ఏమన్నాడు, నీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు, భూలోకంలో ఎన్నో సౌఖ్యాలు అనుభవించారు, తపస్సు చేశారు, కష్టసుఖాలు చూశారు, నువ్వు ఇంకా కుర్రవాడివి, నీకు పుట్టిన పిల్లలు ఇంకా బుల్లి పిల్లలు, కాబట్టి నీకు వైకుంఠానికి వెంటనే రావాలనే కోరిక ఉందా, ఇంకా కొంతకాలం భూలోకంలో సకల సౌఖ్యాలు అనుభవించిన తదనంతరం వైకుంఠమునకు రావాలని ఉన్నదా అని అడిగాడు ఆయన. వాళ్ళు అన్నారు వెంటనే, మాకింకేం వద్దండి బాబు, దివ్యమంగళ రూపంతో నీవు దర్శనమిచ్చావు, అపూర్వమైన నీ రూపాన్ని చూచాక, నీ సౌందర్యాన్ని చూచాక, నీ దివ్యలోకానికి వచ్చి నిరంతరం నిన్ను చూస్తూ నిన్ను గానం చేస్తూ అక్కడే ఉండాలనిపిస్తుంది, కానీ ఇంకా భూలోకంలో సౌఖ్యాలు అనుభవించాలని కోరిక ఎందుకు ఉంటుంది, మాకెప్పుడో వ్యామోహం నశించిపోయింది, మమ్మల్ని కూడా నీతో పట్టుకుపో అన్నారు. వెంటనే ఆయన ఏం చేశాడు, మాత పితృ కళత్ర సహితంగా అందరితో పాటు ఒక దివ్య విమానం ఎక్కించుకుని పైకి పట్టుకుపోయాడు ఆయన. అంటే ఇప్పుడు సోమశర్మ, అతని భార్య సుమన, సువ్రతుడు, అతని భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇంకా చిన్నలు, అందరితో కలిపి వైకుంఠానికి వెళ్ళాడు ఆయన. ఈ విధంగా సపరివార సమేతముగా వైకుంఠమును పొందడం అంటే ఏమిటో చూపించాడు ఆయన. ఒకళ్ళు పెడితే ఒకళ్ళు వెళ్ళండి బాబు. ఎంత విచిత్రమైన కథలు ఈ ప్రపంచంలో ఉన్నాయో మీరు విన్నారు, కొన్ని సినిమాల రూపంలో చూశారు. భక్త తుకారాం అంతటి వాడు వైకుంఠానికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ ఆవిడ ఏమంది, మీ పిచ్చి కానీ వైకుంఠానికి నేను ఎక్కడ వస్తానండి, ఇంకెక్కడ ఇల్లు ఉంది, పిల్లల్ని ఇంకా పెంచాలి, అందువల్ల వాళ్ళ కోసం నేను ఇంకా ఉంటాను, ఏదో మనవాడు ఆడుకుంటూ ఉంటే గౌహతెళ్ళి వాళ్ళకి సేవ చేయాలనుకుంటున్నాం కానీ చటుకుని వచ్చేస్తామా అన్నది పిచ్చిది పాపం. ఆవిడ ఇక్కడే ఉండిపోయింది, ఆయన ఒక్కడో వెళ్ళిపోయాడు. వెళ్ళాక ఏడ్చింది, నిజంగా వైకుంఠానికి పెడతారనుకోలేదో వెర్రిదోరణ అనుకుంది పాపం. అందువల్ల ఎంత గొప్పవాడి భార్య అయినా వెళ్ళలేకపోవచ్చు, లేదా ఒక మహాత్మురాలి భర్త అయినా వాడు వైకుంఠానికి వెళ్ళలేకపోవచ్చు, అవతలవాడు గొప్పవాడైతే పిల్లలు గొప్పవాడు కాకపోవచ్చు, కానీ ఈయన అదృష్టం బాగున్నది. మొత్తం ఆ వంశంలో 3 తరాల వాళ్ళు వెళ్ళారు, అంటే సోమశర్మ, ఆయన కొడుకు, ఆయన కొడుకు, వరుసగా 3 తరాలు వైకుంఠానికి వెళ్ళారు. ఎన్నో సౌకర్యాలు అనుభవించారు అక్కడ. సౌకర్యాలు అనుభవించడం భూలోకంలో ఉండి ఈ పిచ్చి సౌకర్యాలు కదా. అక్కడ భగవంతుని సన్నిధానంలో ఆయన రూపం చూడటం, ఆయనతో పాటు గానం చేయటం, ఆ మహామహిమలు, దివ్య సుగంధం అన్నీ అనుభవించారు. ఇలా ఉండగా భూలోకంలో కశ్యప ప్రజాపతి, నాకు త్రిలోకాధిపతి అయిన కుమారుడు పుట్టాలి అనే సంకల్పంతో అదితితో పాటు తపస్సు చేశాడు. ఆ తపస్సునికి వచ్చి విష్ణువు భూలోకానికి వెడుతూ ఉంటే సువ్రతుడు, నేను కూడా స్వామి మీతో వస్తానన్నాడు. ఈ సువ్రతుడిని వెంట పెట్టుకుని ఆయన భూలోకానికి వచ్చాడు. అప్పుడు కశ్యపుడు, అలాంటి కొడుకును నాకు ప్రసాదించన్నట్ట. ఇది వైకుంఠంలో శ్రీమన్నారాయణ సన్నిధానంలో ఉన్న సువ్రతుడిని చూపించి, ఇటువంటి పుత్రుడు నాకు కావాలనగా అటువంటి వాడు ఇంకోటి ఉండడు, వాణ్ణే నీ కొడుకుగా ఇచ్చేస్తున్నాను అన్నాడు ఆయన. సువ్రతుడు గజగజలు అడిపోయాడు. ఇదేమిటండి, మళ్ళీ నన్ను బయటికి పంపుతున్నారంటే కంగారు ఏం పడకునైనా, నీవు ఈ అదితికి కశ్యపుడికి పురంధరుడనే పేరుతో జన్మిస్తావు, త్రిలోకాలకి ఇంద్రుడనే పేరుతో అధిపతి అవుతావు, మహేంద్ర పదవిని 43,20,000 సంవత్సరములు చేపడతావు, అనంతరం ఇక నీకు పునర్జన్మ లేకుండా శాశ్వత వైకుంఠం ఇచ్చేస్తున్నానన్నాడు. ఇంద్ర పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ అది రాకపోవచ్చు, కానీ ఈయనకి ఇచ్చాడు అవకాశం. ఈ విధంగా అతడు కశ్యపునకు పుట్టి కాంచనింద్రత్వము సువ్రతుండు విష్ణు చోదనమున, ఆ సువ్రతుడే ఏది సోమశర్మకి సుమరికి పుట్టిన పుణ్యాత్ముడు. శ్రీమన్నారాయణ అనుగ్రహం వల్ల, ఆయన ప్రేరేపించగా అదితికి కశ్యపునకు పుట్టి పురంధరుడనే పేరు ధరించి ఇంద్ర పదవిని చేపట్టాడు. ఇదో ప్రస్తుతమునకు ఆయనే అధిపతి, ఇంద్ర పదవిలో ఉన్నాడు ఆయన. ఇంకా చివరికి వచ్చేసింది అనుకోండి, కృతయుగం 17,28,000 సంవత్సరాలు గడిచిపోయింది కదా, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు గడిచిపోయింది, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా 432,000 సంవత్సరాల్లో 5,125 ఏళ్ళు గడిచింది కలియుగం. ఇంకెంత కన్ను మూసి తెరిచేలో 10 అయిపోతుంది. అనంతరం ఆయన ఇంద్ర పదవిని విడిచిపెట్టి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బలిచక్రవర్తి గారు ఇంద్ర పదవి పొందుతాడు. ఇంద్రుడి యొక్క పూర్వ వృత్తాంతం ఏంటి, ఏ కారణం చేత ఇంద్రుడు అయ్యాడు, ఆ పదవిలోకి ఎలా వెళ్ళాడని అడిగినందుకు మీకు ఈ కథ చెప్పానని సూతుడు నైమిషారణ్యంలో ఋషులకి చెప్పగానే మళ్ళీ ఇంకో అనుమానం వచ్చింది ఉండేవాళ్ళకి. ఈ సువ్రతుడు ఇంద్ర పదవిలోకి వెళ్ళడానికి ఇంతపురం వాడేం చేశాడు, సోమశర్మ అంటే ఏదో తపస్సు చేశాడు, కొడుకును పొందాడు, సువ్రతుడి యొక్క చరిత్ర చెప్పారు, సువ్రతుడికి కూడా ఏదైనా సుకృతం ఉండడం వల్ల ఇంద్ర పదవిలోకి వెళ్ళాడా అనగా, దానికి ఉన్నది కారణం, పూర్వం విదిశ అని ఒక దేశం ఉన్నది, ఆ విదిశని పరమ పూజ్యుడు రుక్మాంగదుడనే ఒక మహారాజు పరిపాలించాడు. రుక్మాంగదుడు నిజంగా బంగారం లాంటి శరీరం కలిగిన వాడు, పరమ పూజ్యుడు. ఆయనకి ఋతధ్వజుని యొక్క వంశానికి సంబంధించిన ఒక ఆవిడ భార్య అయ్యింది. భార్యామణి ఆయన కలిసి పెళ్ళయిన దగ్గర నుంచి ఏకాదశి వ్రతం విడిచిపెట్టకూడదని ఒక నియమం పెట్టుకున్నారట. ఇంకా ఏకాదశి వ్రతం అంటే వాళ్ళకి పిచ్చి అనమాట, అసలు వ్రతాలు ఆచరించేవాడు పిచ్చి కింద ఆచరించాలి, ఆచరించిన వాళ్ళకు ఉన్న ఆనందం మూర్ఖులకి ఎందుకు తెలుస్తుంది. పనికి మాలినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అటువంటి వాళ్ళ దృష్టిలో సనాతన ధర్మం పిచ్చి ధర్మం. ఏదో నిన్న మొన్నటి దాకా పిచ్చి పిచ్చి కామెడీ చేసుకునేటటువంటి నీచాతి నీచుడు కూడా చివరికి సనాతన ధర్మాన్ని విమర్శించేవాడు. ఏమంటే సినిమాల్లో పాటలు రాసే కవి అంటే అనంత శ్రీరాములో ఉండాలండి, అలా ఉండి నేను రాముడిని నమ్ముతాను, రాముడిని కాదంటే వాడి సంగతి చూస్తానని. ఎందుకు పనికిమాల వాళ్ళు చాలామంది ఉన్నారు పాటలు రాసేవాళ్ళు. ఈ దరిద్రుల వల్ల దేశం చాలా పాడైపోతుంది, అలాంటి వాళ్ళ నీచుల వల్ల. మనకి ధర్మాన్ని నిలబెట్టేటటువంటి వాళ్ళు కావాలి. వాళ్ళు ఇహపరాలు రెండూ పొందుతారు ఏమైనప్పటికీ కూడా. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మన చేగొండి అనంత శ్రీరామ్ తండ్రి గారు సత్యనారాయణ గారు పాలకొల్లు కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేశారు, చాంబర్స్ కాలేజ్ జూనియర్ కాలేజీ. వాళ్ళ నాన్నగారు మంచి పండితులు, ఆయన పద్యం పాడితే కోకిలలు కూసినట్టు ఉండేవి. ఈ రామరాజభూషణుడు రాసినటువంటి కావ్యంలో వసంత ఋతు వర్ణంలో ఏది వసుచరిత్రలో ఎంత బాగా పాడేవాడండి ఆయన. కమ్మనిలతాంతములకు మనసి వచ్చనేటటువంటి ఆ పద్యం కూడా ఏది నన్నయ్య గారి పద్యం, ఇవన్నీ పద్యాలు పాడుతుంటే చాలా బాగుంటాయి. చాలా మంచి సంగీతవిద్వాంసుడు కూడా ఆయన చిన్నప్పటి నుంచి తన కుమారుడికి సంస్కారం ఇచ్చాడు. వాళ్ళ నాన్నగారు నేను చాలా స్నేహితులం, చాలా గొప్ప స్నేహం. ఆ రోజుల్లో పాలకొల్లో మేము ఎన్నో రకాలైన భువన విజయాలు వేసినప్పుడు నేను తెనాలి రామకృష్ణుడు వేషం వేస్తే ఆయన రామరాజభూషణుడు వేసేవారు. అప్పట్లో ఈ కుర్రవాడు చిన్న పిల్లవాడిగా వచ్చేవాడు, కళ్ళ ముందు బాగా ఎదిగాడు, మంచి మంచి పాటలు రాస్తాడు. అవన్నీ ఒక ఎత్తితే నిన్నో మొన్నో హైందవ శంఖారావంలో రామనామం ఎంత గొప్పదో, హిందువుల యొక్క గొప్పతనం ఎంతతో కొండ బద్రగొట్టాడు చెప్పాడు. మన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళకి నేను పాట రాయనని కూడా ఢంకాబాధ్యాయం చెప్పాడు ఆయన. సినిమాల్లో రకరకాల పాటలు రాయాల్సి వస్తుంది, వేరే విషయం. అది ధనం కోసం కొన్ని పాటలు రాయాలి, కానీ ఎక్కడైనా మతానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి పాటలు రాయడుగా రాయడంతే అలా ఉండాలి అంతే. అదిగో అలాంటి వాడిని మనం ప్రశంసించాలి, ఆయనకు అండగా ఉండాలి. ఆయన్ని తిట్టుకునే దరిద్రులు ఉంటారు, ఆ దరిద్రులు మనకెందుకులండి, నీచాతి నీచుల్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడిప్పుడు మన వాళ్ళల్లో చాలా గొప్ప ఐకమత్యం కలుగుతున్నది, క్రమక్రమంగా వీళ్ళల్లో ధర్మం పట్ల ఆసక్తి కలుగుతున్నది. కలిగిన వాళ్ళు వెంట మీరు ఉండండి ఉండండి ఉండండి, ఉంటే మీరు నేను అందరం బాగుపడతాం, లేకపోతే అందరం కట్టుకట్టుకు పోతాం. పనికి మన వాళ్ళని తీసేయండి. మనకి బ్రహ్మానందం కలిగించే వాళ్ళు కావాలి, కానీ బ్రహ్మాండ నాయకుడిని వ్యతిరేకించేటటువంటి దరిద్రులు మనకు అక్కర్లేదు, కాక అక్కర్లేదు. ఏమైనా సరే అటువంటి వాళ్ళు మనకు అక్కర్ల, మనకు కావలసింది అంతా ధర్మమే. ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తీసిపారేయండి. అందువల్ల సభాముఖంగా అనంత శ్రీరాముని మళ్ళీ ఇంకోసారి ప్రశంసిస్తున్నాను. మొన్న కూడా కిందటి సంవత్సరం అనుకుంటాను 23వ సంవత్సరంలో నా అవధానంలో నిషిద్ధాక్షరి చేశాడు కదా, అట్లాంటాలో చేసిన అవధానం, పద్మాకర్ గారు అవధానం చూడండి ఒకసారి, అందులో నిషిద్ధాక్షరి చాలా బాగా చేశాడు. నేను చాలాసార్లు మళ్ళీ మళ్ళీ ప్రశంసిస్తున్నానంటే అతని ధర్మబద్ధమైన జీవితం, అతను రామభక్తుడు, మన సంస్కారం మీద ఆసక్తి కలిగినటువంటి వాడు. మాకు వ్యక్తిగతంగా ఎవరితో ఎక్కువగా సంబంధం పెట్టుకోము, కానీ ఎవరిలో అయినా సంస్కారం ఉంటే 1-2 సార్లు 10 సార్లు పోగొడతాం అన్నమాట. అలాంటి వాళ్ళు కావాలి. ఇవాళ కొంతమంది మహాత్ములు ఉన్నారండి, మరొక్కసారి జై శ్రీరామ్. రాముడికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాడిని తీసి, ఏది చిన్నపిల్లల యొక్క డాష్ తుడిచిన తర్వాత వచ్చేటటువంటి ఆ చెత్తగుడ్డలు తీసినట్టుగా పెంటలో విసిపారేయాలంతే. అలా చేసేటటువంటి వాడే నిజమైన ధార్మికుడు అవుతాడనమాట. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, రుక్మాంగదుడు అనే ఒక మహారాజు గారు, పరమ పూజ్యుడు, ఆయనకి ధర్మపత్ని, అటువంటి ఆవిడ అనుకూలవతి, ఆ ఇద్దరూ ఏకాదశి వ్రతం విడిచిపెట్టకుండా చేశారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి, ఇంకా అటు సూర్యుడు ఇటు పొడిచినా ఏకాదశి కార్యక్రమం విడిచిపెట్టకూడదు, ద్వాదశి ఘడియలు వచ్చినప్పుడు తాము ఆచమనం చేసుకుని అతిథులకి భోజనం పెట్టి ద్వాదశి దాటకుండా భోజనం చేయాలని ఒక నియమం పెట్టుకున్నారన్నమాట. ఈ కథ నారద పురాణంలో బాగా వస్తుంది. ఇక్కడ ఊరికి క్లుప్తంగా 5-6 శ్లోకాలు చెప్పదలిసాడంటే ఇక్కడ అవసరం లేదు గారికి ఎక్కువ, కానీ అయినా నేను మీకు ఎంతో కొంత వివరం చెబుతున్నాను. ఆయన ఏకాదశి వ్రతం 1000 ఏళ్ళు చేశాడు. ఆ రోజుల్లో కృతయుగంలో ఆయువు ఎక్కువ కదా, ఆయువు ఆయన 15,000 సంవత్సరాలు పైబడి జీవించిన వాడు, ఆయనకు ఆయువు ఎక్కువ, 1000 ఏళ్ళు వ్రతం చేశాడు. ఆ వ్రతం ఎలా చేశాడు, నియమనిష్టలతో చేశాడు. ఏకాదశి అంటే ఏకాదశి, ఆ రోజంతా హరినామ సంకీర్తనే. ఆ రోజు ఆయన మాంసం తినడు, ఆహారం తినడు, మంచినీళ్ళు తాగడు, అటు సూర్యుడు ఇటు పడితే స్త్రీ సంగమం చెయ్యడు, హరినామస్మరణమే చేసేవాడు. ప్రాణం పోయినా ఏకాదశి వ్రతం విడిచిపెట్టాడు, ద్వాదశి గడియల్లో భోజనం చేస్తాడు, ఉపవాసం ఉంటాడు, ఉపవాసంతో పాటు జాగరణ చేసేవాడు. ఆయనను చూచి ఆయన ప్రజలంతా ఆ వ్రతానుష్ఠానం చేశారు. ఆ వ్రతం ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కేసింది. దాంతో ఈయంతో పాటు ప్రజలందరూ ఏకాదశి వ్రతం చేశారు. యథారాజా తథా ప్రజ, రాజుగారు గొప్పవాడైతే ప్రజలు కూడా అలాగే ఆయన అనుకరిస్తారు. రాజు కమ్యూనిస్ట్ అనుకోండి, ఆ రాష్ట్రం అంతా పాడైపోతుంది. పరిపాలించేవాడిని దరిద్రుని అనుకున్నారనుకోండి, ప్రజలు పాడు చేస్తారు. నికృష్టుల్ని అన్యమతస్తుల్ని ఎన్నుకుంటే తమిళనాడు ఏమవుతుందో తెలుస్తుంది కదా. అందువల్ల అప్పుడు ఏమైపోయింది, మొత్తం అందరూ ఏకాదశి వ్రతం చేయడం వల్ల నరకానికి లాకౌట్ చేశారు, నరకానికి తాళం వేశారు. అసలు నరకానికి ఎవరు వెళ్ళడం లేదట ఆయన పరిపాలనలో. దాంతో యమధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని ఏగలు తోలుకోవడం మొదలెట్టాడు, నరకానికి తాళం వేశారు, యమకింకరులకు ఉద్యోగం లేదు.
అందరూ గెదగెదలాడిపోయారు. యమధర్మరాజా ఒక్క పాపాత్ముడు లేడు, అందరూ పుణ్యాత్ములే, కుంభీపాక నరకం ఎండిపోయింది, పొయ్యి అర్పేశారు, కొండల్లో నూనె లేదు అని అంతా బాధపడిపోయారు. దాంతో యమధర్మరాజు గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా అయితే కొంతకాలానికి నరక లోకమే లేకుండా అయిపోతుందేమో, అందరూ స్వర్గానికి పోయి అందరూ ఉత్తములు అయిపోతేలాగా అని ఆయన ఏం చేశాడు, చివరికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. చివరికి అంతా కలిసి ఏమైనా ఎంతో కొంత యమధర్మరాజు గారికి కూడా పని ఉండాలి కదా, ఈ రాజుగారిని కూడా పరీక్షించినట్టు ఉంటుందని ఒక మోహిని అనేదాన్ని సృష్టించారు. పరమసుందరి దాన్ని చూశారా, ఎంత గొప్పడైన బుట్టలో పడిపోతాడు, నేను తప్ప మీరు కూడా బుట్టలో పడిపోతారు. ఏది ఆ మూల కూర్చున్నాయన, రిటైర్ అయిపోయిన ఆయన, టెన్షన్గా పింఛను పుచ్చుకుంటున్నాయని కూడా ఒక్కసారిగా ఆ మోహిని కనపడితే తనను తాను మర్చిపోయి సుందరిని వంటి దివ్య స్వరూపంబు అని వెంటబడతట పడతట. అంత సుందరి. పాపం రాజుగారు ఓ రోజున వేటకి వెళ్ళాడు. క్రూర జంతువులు పెరిగిపోతూ ఉంటే ఆ క్రూర జంతువులు వేటాడడానికి వేటకి వెళ్ళాడు. ఆ వేటలో ఈవిడ కనపడింది. రాజుగారు బుట్టలో పడిపోయాడు. నేనేం చెబితే అది చేస్తావా అంటే చేస్తానన్నాడు ఆయన. ఏకాదశి వ్రతం విడిచిపెట్టడం తప్ప, అక్కడ మాత్రం స్ట్రాంగ్గా నిలబడిపోయాడు. ఏకాదశి వ్రతం విడిచిపెట్టడం తప్ప నువ్వు ఏం చెప్పినా చేస్తానన్నాడు. దాన్ని పెళ్లి చేసుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు. దాంతో ఈ రెండో భార్యతో సుఖంగా ఉన్నా ఏకాదశి వ్రతాన్ని మాత్రం మాన్చలేకపోయింది. మళ్ళీ మొదలుకొచ్చింది వ్యవహారం. ఏకాదశి వదలడు, నరకలోకానికి తాళం తీయరు. తాళం తీయడంలో యమకింకరులు పాతాళంలో పడిపోయారు. మళ్ళీ చివరికి యమకింకరులు వచ్చి, బ్రహ్మ నిన్ను ఎందుకు సృష్టించాడు అని మొహం తగలయ్యా, ఆయన ఏకాదశి వ్రతం పాడు చేసి ఆయన ఏదో రకంగా కాస్త నరకానికి పంపాలి కదా, నువ్వేమో ఇక్కడ కూర్చుని ఆయనతో కలిసి తానా తందానా అని పాడితే ఉపయోగం ఏమిటి, 1000 ఏళ్ళుగా ఆయనతో కాపురం చేస్తున్నావు, ఇక్కడున్న ప్రజలు ఒక్కళ్ళు కూడా నరకానికి రావట్లేదు అంటే అప్పుడు దానికి కొంచెం స్త్రీ అయినా పౌరుషం పుడుచుకొచ్చింది. పురుషుడి యొక్క లక్షణం పౌరుషం, కాబట్టి ఆడదానికి పౌరుషం అనకూడదు, ఉండవు, మేసం ఉన్నవాడు మాత్రమే పౌరుషం అనాలి. ఏమిటో మరి వాళ్ళకి భాష తెలియపోవడంలో ఒకపదానికి ఒక పదం వాడుతూ ఉంటారు అనుకోండి. చివరికి అది ఏం చేసిందనమాట, ఏకాదశి నాడు ఉపవాసం మానాలి నువ్వు, నా మీద ఒట్టు, నాకు ఇచ్చే మాట అంటే ఏకాదశి వ్రతం తప్ప అన్నానన్నాడు ఆయన. ఏకాదశి మానవా? మానను. అయితే నాకు ఇచ్చిన వాటిని నిలబెట్టుకుని ఏదైనా చేస్తావా? చేస్తాను. అయితే నీ కొడుకుని చంపేయండి. మారు మాట్లాడకుండా కత్తి పుచ్చుకున్నాడు ఆయన. మళ్ళీ చెబుతున్నాను, నీ వంశానికి ఒకడే కొడుకు, వాడిని చంపావా, నీకు వంశం లేకుండా పోతుంది. నీ వంశం కావాలంటే వాడిని విడిచిపెట్టి ఏకాదశి వ్రతం మాను అనగా, నేను మాటిచ్చాను ఏకాదశి వ్రతం మానను, కానీ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వీడు నరికేస్తున్నారు, కొడుకు చచ్చిపోయాక నేను చచ్చినా పర్వాలేదు, నేను నరకానికి పోయినా పర్వాలేదు, కానీ ఏకాదశి మానను అని కత్తితో కొడుకును నరికేశాడు. వెంటనే పైనుంచి పుష్పవర్షం కురిసింది. శ్రీమన్నారాయణుడు వచ్చేశాడు. కొడుకు ప్రాణం పోయినా ఏకాదశి విడిచిపెట్టనన్నావు, పొరపాటున దాని వల్లోబడి పెళ్లి చేసుకున్నా దానికోసం కూడా ఏకాదశి విడిచిపెట్టలేదు, కాబట్టి నువ్వు వైకుంఠానికి రా అనగా, ఏం వైకుంఠానికి వస్తానండి, ఏకాదశి వ్రతం విడిచిపెట్టకపోవడం మంచిదే, కానీ ఇటువంటి ఒక సౌందర్యవతి యొక్క వ్యామోహంలో కొంతకాలమైన పడ్డాను, దాని పాప ప్రాయశ్చిత్తంగా నా శిరస్సును నేనే నరుక్కుంటాను అని కత్తితో నరుక్కున్నాడు ఆయన. ఆ కత్తి పూలమాలగా మారిపోయింది, కొడుకు బతికిపోయాడు. మళ్ళీ అప్పుడు బ్రహ్మ అన్నాడు, నువ్వు ఏకాదశి మానతావేమోనని నీకోసం ఒక మాయాసుందరిని సృష్టించాం, సుందరిని పెళ్లి చేసుకున్నప్పటికీ దాని వల్లో పడి ఏకాదశి విడిచిపెట్టలేదు కనుక నువ్వు సకుటుంబ సపరివార సమేతంగా వైకుంఠానికి వచ్చాయి అనగా, వెంటనే వాళ్ళంతా వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఈ రుక్మాంగదుడి యొక్క పురోహితుల వారు తీర్థయాత్రలో ఉన్నారు. ఏది ఈవిడిని పెళ్లి చేసుకున్న కాలంలో, 1000 ఏళ్ళు ఆయన లేడు. రాజుగారు ఈ ఏకాదశి వ్రతం మానకపోవటం, మోహిని ఆయన్ని చాలా అన్యాయం చేయటం, మోహిని వల్ల చాలా పెద్ద కథ అండి, అద్భుతంగా ఉంటుందండి అది, మీకు వింటూ ఉంటే మోహిని మీద కొత్త కొత్తలు ఆడిపోతారు. అంత కథ ఇక్కడ లేదు కాబట్టి, అవసరం లేదు కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు. కేవలం ఇందులో ఒక 6 శ్లోకాల్లోనే క్లుప్తంగా ఉంటుంది కథ. ఈ కుల పురోహితుడు వశిష్ఠుడి తర్వాత వశిష్ఠుడి కంటే కూడా గొప్పవాడు ఆయన. ఆయన వచ్చాడు. నేను లేని సమయం చూసి నా శిష్యుణ్ణి రాజుగారిని పెళ్లి చేసుకున్నావు, చేసుకున్నవాడిని ఇంత హింసిస్తావా, ఏకాదశి వ్రతం మానేదాకా ఆయన కుళ్ళబొడి చేసావు కదే, ఆయన కొడుకుని ఆయన చేతే చంపించావు కదే, దుర్మార్గురాల ఎవరో నువ్వు అని దివ్య దృష్టితో చూస్తే ఈవిడ దేవతల కుట్ర చేత ఈయన వ్రతం పాడు చేయడానికి పుట్టిందని అర్థమైపోయింది. పిశాచి అనివా, నువ్వు సుందరివా అని కన్నెల ఎర్ర చేశాడు. ఆవిడ మీద నీళ్లు తెల్లాడు. బూడిదైపోయింది, అది భస్మం అయిపోయింది. లోకాలు హాహాకారాలు చేశాయి. ఏమండి, ఆవిడ సృష్టించింది దేవతలు, దాని పని చేసింది, మధ్యలో దాన్ని ఎందుకండి భస్మం చెయ్యటం అని పాపం దేవతలంతా మళ్ళీ ఈ పురోహితుల వారి కాళ్ళ మీద పడ్డారు. ఆయన కొంచెం జాలిపడి, నిజమే సుమా, నా శిష్యుడు మహానుభావుడు రుక్మాంగదుణ్ణి ఈవిడ ఎన్నో రకాలుగా బాధ పెట్టిందని, రుక్మాంగదుడి కొడుకుని ధర్మాంగదుణ్ణి తల నరికేలా చేసిందని కోపంతో దీన్ని భస్మం చేశాను, అయినా మీరు బతిమాలుతున్నారు కనుక బతికిస్తాను అని మళ్ళీ ఇన్ని నీళ్లు తెలితే బతికిపోయింది అది. అంటే ఆయన ఎంత గొప్పవాడు ఆలోచించండి, తన తపశ్శక్తితో ఆ దుష్టురాలని భస్మం చేయటమే కాక బ్రతికించాడు. బ్రతికించాక అది ధర్మస్వరూపిణి అయిపోయింది. ధర్మస్వరూపిణి ఆయనతో కలిసి తీర్థయాత్రలు చేసి ఆ తర్వాత ఆయన్ని తరింపజేసి తాను తరించింది. తాను చేసిన పనికి పశ్చాత్తాపడి పునర్జన్మ వచ్చింది కదా, ఈ పునర్జన్మలో పరమ భక్తురాలి, చివరికి ఆవిడేమో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది, ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. పురోహితులు వారేమో ఈ ధర్మాంగదుని కుమారుణ్ణి రాజును చేశాడు. ఇప్పుడేం చేశాడు శ్రీనివాసుడు, తన తండ్రి అభిలాషమును తీర్చదలచియతడు తన శరంబిచ్చే మోహిని అనడి చెలికి. తండ్రి రుక్మాంగదుడు, నాయన మీ రెండవ అమ్మ మోహిని ఏకాదశి వ్రతమైనా మాను, లేదా కొడుకు తలైనా నరుకంటోంది, కొడుకు తల నరకడానికైనా ఇష్టపడతాను కానీ ఏకాదశి మానన్నాను, ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు బుద్ధి లేక నువ్వేం చేస్తే ఏం చెబితే ఇది చేస్తానని మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకోకపోతే నేను నరకానికి పోతాను. తండ్రిని నరకానికి పొమ్మంటావా లేక తండ్రి మాట నిలబెట్టడానికి శిరస్సిస్తావా అని అడిగితే శిరస్సిస్తానన్నాడు గనక, తన తల తండ్రి చేత నరికించుకున్నాడు గనక శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడు మెచ్చుకున్నాడు ఆయన శీలానికి. అందుకని ఆయన ఏం చేశాడు, వాణి వైకుంఠమునను చెమేంది తోడ, వాణ్ణి బ్రతికించి వైకుంఠానికి పట్టుకుపోయాడు. ఆ రుక్మాంగదుని కుమారుడు ఏకాదశి వ్రతాన్ని అనుష్ఠించినవాడు, తండ్రి కోసం శరీరత్యాగం చేసిన పుణ్యాత్ముడు వైకుంఠంలో ఎన్నాళ్ళున్నాడో లెక్కలేదట. ఇది మొదటి మనువు కాలంలో జరిగింది. ఎప్పుడు? మొదటి మనువు స్వాయంభువ మనువు కాలంలో జరిగింది. స్వాయంభువ మనువు కాలము నుండి ఆరవ మనువు రైవతుడనేటటువంటి మనువు కాలంలో వరకు కూడా ఆయన వైకుంఠంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయనే భూలోకంలో సోమశర్మకి సుమనకి సుమ్రతుడనే పేరుతో పుట్టాడు. పితృవాక్య పరిపాలన ధురంధరుడు ఏకాదశి వ్రత మహిమ వల్ల వైకుంఠం నుంచి మళ్ళీ భూలోకానికి వచ్చి పవిత్ర జన్మమెత్తి ఆ పుణ్యంతో ఇంద్రుడై ఇంద్ర పదవిలో ఉండి కొంతమందిని పరిపాలించాక తిరిగి ఈ యుగాంతం అయ్యాక శాశ్వతంగా వైకుంఠానికి వెడుతున్నాడు. ఏకాదశి వ్రతం చెయ్యటం ఒక ఎత్తు, తండ్రి ఆజ్ఞని పరిపాలించడం ఒకటి. ఈ రెండూ చేసిన వాడు ఎన్నో ఉత్తమమైన జన్మలెత్తుతాడు, చిట్ట చివరికి శాశ్వతంగా వైకుంఠంలోనే ఉంటాడు. అందువల్ల ఏకాదశి విడిచిపెట్టకూడదు. ఇవాళ మీరు కూడా ఏకాదశి వ్రతం చేసినట్టే ఏకాదశి నాడు ఇటువంటి కథ విన్న వాళ్ళంతా ఏకాదశి వ్రత ఫలితం పొందుతారు. ఇవాళ అదృష్టవంతులు ఇక్కడికి ముఖాముఖి ఈ రోజునట లైవ్లో వినడం కూడా పుణ్యమే, కానీ గురువుగారికి ఎదురుకుండా వచ్చిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులండి. ఏకాదశి నాడు మీరంతా ఇక్కడ కూర్చుని ఏకాదశి వ్రత మహాత్మ్యం విన్నారు. అందులో ఈ రుక్మాంగదుని కథ, ధర్మాంగదుని కథ, సువ్రతుడిగా పుట్టడం, ఇవన్నీ మామూలు కథలు కాదు. మహానుభావుల యొక్క ఈ చరిత్ర శ్రీమన్నారాయణుడికి ప్రీతి కలిగిస్తుంది. అందువల్ల ఈ కథని పరోక్షంగా ప్రత్యక్షంగా ఎలా విన్నా పుణ్యమే, కానీ ప్రత్యక్షంగా విన్నవాడికి ఇంకా అధిక ఫలితం వస్తుందన్నారు. ఎక్కడ ఎలా ఉండి విన్నా పుణ్యం పుణ్యమే. మీరు కంటితో చూసినా చెవులతో విన్నా పుణ్యమే, కానీ ఏకాదశి అవ్వడం వల్ల గురు దర్శనం చేసుకుంటూ పురాణం వింటే ఇంకా పుణ్యం అనంత ఫలదము. రోజు వచ్చేవాడు ఇవాళ ఒక్కరోజు రాలేట దురదృష్టవంతుడు. ఏకాదశి నాడు ఈ పురాణం ముఖాముఖి చూసి వింటాడు కదా. ఏకాదశి నాడు గురుముఖం చూడడం, గురువుకి ప్రదక్షిణ చేయటం, గురు సన్నిధానంలో ఉండడం, ఇటువంటి కథలు వినడం, ఇంక ఏం పుణ్యం దాని గురించి ఏం చెప్పగలుగుతా, ఆ పుణ్యాన్ని వర్ణించలేము, అనంత పుణ్యం ఇస్తుంది. అటువంటి పుణ్యప్రదమైన దినము నాడు ఇక్కడికి రాగలిగాం. ఉన్నదేమో పరమాత్ముడు కృష్ణుడి సన్నిధానంలో ఆయన పాదాల కింద కూర్చున్నాం దర్జాగా మనం. ఆయన పాదాలు మన నెత్తి మీద పెట్టి, అంటే పైన ఆయన ఉన్నాడు మనం ఉన్నాం. వింటున్నది ఏకాదశి వ్రత మహిమకి సంబంధించిన కథ. పైగా ఇవాళ వైకుంఠ ఏకాదశి, ఈ అన్నీ కలిసి వచ్చాయి. ఈరోజు గురుదర్శనం అనంత ఫలితం ఇస్తుంది అన్నారు. అదికి ఇది వినగానే ఎక్కడ లేని బ్రహ్మానందం కలిగిందండి ఆయనకి. సృష్టి ఎంత గొప్పది, భగవంతుని చరిత్రలు ఎంత విచిత్రమైనవి. ఇక తర్వాత మహానుభావులైనటువంటి వాళ్ళ చరిత్ర చెప్పు. పద్మపురాణం నీ ద్వారా వింటూ ఉంటే హృదయం పొంగిపోతూ ఉన్నది. పూర్వం వేణుడనే ఒక రాజు హరిని మాట వరుసకు కూడా తలవక భ్రష్టుడయ్యాడని విన్నాం. వాడేమిటి, వాడి చరిత్ర ఏమిటి? వైరముతో అయినా హరినామస్మరణం చేస్తే తరిస్తాం. అంటే ఒక్కోసారి హరిని పొగిడి కొందరు తరిస్తే, హరిని తిట్టి కొందరు తరిస్తారు. శిశుపాలుడు ఉన్నాడు, హరి సాధింతు, హరిని సాధిస్తాను, హరిన్ గ్రసింతు, కృష్ణుని మింగుతాను, హరి ప్రాణాంతం బునొందింతు, హరికి నేను ప్రాణశ్రే శత్రువుని కనుక చంపేస్తాను, ఆయన ప్రాణం తీస్తాను అని ఈ విధంగా నిరంతరం హరిని నిందించేవాడు. అలా నిరంతరం హరిని నిందించడం వల్ల కూడా తెలియకుండా వాడికి పుణ్యం వచ్చింది. ఎందుకని, విష్ణువుని కొడతాను, విష్ణువుని చంపుతాను, విష్ణువుని తిడతాను, విష్ణువు నాకు విరోధి అంటూ రోజు మనకంటే ఎక్కువసార్లు హరినామస్మరణం చేసి అట్టుపిచ్చాడు. అందువల్ల శత్రువును మనకంటే ఎక్కువ పొగుడతారండు, దాన్ని వైరభక్తి అంటారు. మూర్ఖులు కొంతమంది కృష్ణుడు తిట్టట్లే, ఇప్పటికి కూడా రాముడిని తిట్టట్లేదా? నిన్నగాక మొన్న ఓ దరిద్రుడు ఎవడో సినిమాల్లో డబ్బులు సంపాదించుకుంటూ ఏదో సుఖంగా ఉండక రాముడిని మనుస్మృతిని తిట్టాట. దరిద్రం అంటే వాళ్ళు కూడా వైరంతో భగవంతుడు తిడుతున్నారన్నమాట. పనికి మళ్ళాళ్ళు అనకూడదు కానీ, ఎవరైనా మన సనాతన ధర్మం గురించి తెలియకుండా మాట్లాడతారేంటండి? వాడి మొహానికి తెలుగులకు చెరగా పనిచేసినంత మాత్రం చేత తెలుగు రాదని అర్థమైందనమాట. వీడికి తెలుగు సంస్కృతం వచ్చుంటే వీడి జీవితం ఎప్పుడో బాగుపడేది. మనుస్మృతి అంటే ఏమిటో నన్ను అడగండి, చెప్తారు. ప్రతి శ్లోకంలో ఎక్కడన్నా అందులో ఏమీ కంట్రావర్సీ అసలు వీళ్ళకి తెలియక సంస్కృతం ఏడవక తెలుగు రాక ఏమీ రాక భ్రష్టులు అయిపోయి వాటిని తిట్టడం అన్నమాట. గోవింద, సరే అదో పక్కన పెడితే, ఏదో కారణం చేత భగవంతుణ్ణి విరోధించినప్పటికీ భగవన్ నామస్మరణ చేస్తే తరిస్తారు. కొంతమంది ఉంటారు వాళ్ళు భగవన్ నామము చెయ్యరు, అలాగని భగవంతుని పూజ చెయ్యరు. ఎంతసేపు నాస్తికవాదంతో పిచ్చిగా తిరుగుతారు, క్రూరత్వంతో తిరుగుతారు. అటువంటి మూర్ఖులకి గతులు ఉండవు. వేణుడు కూడా ఏమయ్యాడు తర్వాత, ఇప్పటికి కూడా చాలామందికి వేణుడు చచ్చాక ఏమయ్యాడో తెలియదు కదా అని అడిగితే అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. సూత మహర్షి సౌనకాదులకి, వ్యాసుడేమో సూతునికి, నేనేమో మీకు, మీరేమో ఇంటికి వెళ్ళాక ఎవరికైనా చెబితే ఆ పరంపర సాగుతుంది. చెప్పడం వల్ల నాకెంత పుణ్యం వస్తుందో, వినడం వల్ల మీకు ఎంత పుణ్యం వస్తుందో, మీరు కూడా ఇంటికి వెళ్ళాక చెప్పడం మొదలు పెడితే మీకు కూడా పుణ్యం వస్తుంది. ఎవరి భాషలో వాళ్ళు చెప్తారు, అందరూ పద్మాకర్ గారిలాగే పురాణం చెబితే మళ్ళీ కొన్ని నాకు కాంపిటీషన్ కదా, కాబట్టి మీ లెవెల్లో మీరు చెప్పడం చక్కాను. అందువల్ల ఎవరికి ఎలా చెప్పాలంటే అలా చెప్పడం అన్నమాట. అర్రే ఇవాళ ఏం చెప్పినాడంటే గురువుగారు అని చెప్పేయండి, పర్వాలేదు, ఏం పర్వాలేదు, చక్కగా అర్థమయ్యే భాషలో చెప్పాలి. పూర్వం ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయనని యమధర్మరాజు అంటారు. నరకాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన, సమవర్తి. ఆయన ఆయనకి మాట వరుసకు కూడా ఎవరి మీద రాగము ఉండదు, ద్వేషము ఉండదు. కాకపోతే ఆయన దగ్గరికి ప్రాణములను పట్టుకుపోయేందుకు ఒక వ్యక్తి అవసరమయ్యాడు. ఎవరో ఒకడు కావాలి, ప్రాణాలు తీసేవాడు ఒకడు కావాలి కదా. అందుకని బ్రహ్మదేవుడు ఏం చేశాడనమాట, ప్రాణాలను తీయడానికి ఒక దేవతని సృష్టించాడు, అదే మృత్యుదేవత. ఈ మృత్యుదేవత పుట్టాక మృత్యుదేవత మృత్యుదేవత, నేను ప్రాణుల నుదుట రాత రాస్తాను, ఆ రాతని బట్టి వాడికి ఆయువు ఎప్పుడు తీరుతుందో నీకు తెలుస్తుంది, ఆయువు తీరగానే వాడి ప్రాణం బయటికి పీక్కొచ్చి యమకింకరుల చేతిలో పెట్టు, యమపాశంతో పాటును వెళ్ళి మృత్యుదేవతవు గనక ప్రాణం బయటికి తీయి, యమకింకరులు దాన్ని యాతనా శరీరంలో పెట్టి పట్టుకుపోతారు, పుణ్యాత్ములైతే వాళ్ళ ప్రాణం బయటికి రాగానే వాళ్ళు స్వర్గాది దివ్యలోకాలు కడతారు. ప్రాణుల ప్రాణములను శరీరము నుంచి బయటికి తీసుకుపోయే ఉద్యోగం నీకు ఇచ్చాను, ఇది పెర్మనెంట్ ఉద్యోగం. మళ్ళీ మళ్ళీ ఇందులో ప్రొబేషనరీ పీరియడు ఎడ్హాక్ పీరియడ్ ఉండదట, ఇక పెర్మనెంట్. ఈ ఉద్యోగం సక్రమంగా చేస్తే నీకు కూడా మన రాష్ట్రపతి అవార్డు ఇప్పించేస్తాను. బ్రహ్మలోకంలో ఒక రాష్ట్రపతి అవార్డు ఉంది. ఎంతసేపు మేస్టర్లకేనేంటి అవార్డులు, అక్కడ కూడా ఉంటాయి. అందువల్ల అక్కడ కూడా అవార్డులు ఇస్తాను అన్నాడు ఆయన సక్రమంగా చేస్తే. దానికి భయం వేసింది పాపం. అందరికీ మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చావా, ఇంద్రుడేమో చక్కగా సింహాసనం మీదకి వచ్చి టింగురంగానే అమృతం తాగుతాడా, నృత్యాలు చూస్తున్నాడా, పద్మాకర గారికి పరమ పవిత్రమైన పద్మపురాణం వంటి పురాణాలు చెప్పే ఉద్యోగం ఇచ్చావా, వీళ్ళందరికీ పారాయణ చేసే ఉద్యోగం ఇచ్చావా, వీళ్ళకి జై శ్రీరామ్ అనే ఉద్యోగం ఇచ్చావా, ఏ మూల నుంచి చూసినా సరే మా పిల్లాడికి రోగం అని ఒకళ్ళు, మా అమ్మాయికి రోగం అని ఒకళ్ళు, నాకు సంతానం కావాలని ఒకళ్ళు, బండి మీద పడ్డారని ఒకళ్ళు, యాక్సిడెంట్ అయిందని ఒకళ్ళు, చదువు లేదని ఒకళ్ళు, రోజు అడిగితే ఎంతమందికి జపం చేయనండి, చేసి చేసి గొంతుకు పోతుంది నాకు. మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఇంకా అన్నిటికీ గురువు మీద ఆధారపడిపోతే కొంచెం గురువుగారికి కూడా శ్రమ అవుతూ ఉంటుంది. సరే నా బాధ నాకు, నేను ఏదో పడతాను అనుకోండి, కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరికీ ఇలాంటి ఉద్యోగాలు ఇచ్చి నాకు ప్రాణం తీసే ఉద్యోగం ఇచ్చావేమిటి అని పాపం మృత్యుదేవత బాధపడింది. అంటే బ్రహ్మ అన్నాడు, బాధపడితే అలాగే బాబు, ఎవడో ఒకళ్ళు ఆ పని చేయాల్సిందే కదా. నువ్వు ప్రాణం తీయలేదనుకో జనం పెరిగిపోతారు, భూలోకం అంతా ఇప్పటికే జనాలు పెరిగిపోవడం వల్ల ఇళ్ళు లేక యాతన పడిపోతున్నారు, అసలు అపార్ట్మెంట్లో కొనలేకపోతున్నారు, గజం లక్షలు దాటిపోతుంది, భవిష్యత్తులో అసలు స్థలం కొనుక్కునే యోగం లేకుండా అయిపోతుంది, ఇల్లు సొంత ఇల్లు అనేది కలగా మిగిలిపోతుంది, కాంట్రాక్టర్లు కూడా అలాగే ఏడిశారు. ఈ కష్టాలన్నీ ఎక్కువైపోతాయి కనుక జనాన్ని తగ్గించాలంటే కొంతమంది వార్ధక్యం రాగానే శరీరం విడిచిపెట్టాలి, పుట్టడం చావడం తప్పదు, ప్రాణం తీయి అంటే. ఎన్ని చెప్పినానండి ఈ ఉద్యోగం నాకు నచ్చలేదండి, తండ్రిని చంచి చంపేస్తే కొడుకు ఏడుస్తాడు, కొడుకును చంపితే తల్లిదండ్రులు ఏడుస్తారు, భార్య పోతే భర్త, అంటే పూర్వం భార్య పోతే భర్త ఏడ్చేవాడు ఉండవు, అంతేగాని ఐశ్వర్యం వచ్చే పోతే పోయింది రెండో పెళ్లి చేసుకుందాం అనుకోవట్లేదు. అలాగా ఆ రోజుల్లో అలా ఏడ్చేవారు. అందుకని భార్య పోతే భర్త, భర్త పోతే భార్య, పూర్వం ఎంత ఏడ్చేవారండి, అయ్య బాబోయ్ మహాయం లేడు, ఎగనేం బతకలేను బాబోయ్ అనేవారండి పూర్వం. ఇప్పుడే పెద్దగా అంటం లేదు. ఇన్సూరెన్స్ మీద సంతకం పెట్టాడా లేదా, నామినేషన్ నామినీ ఉన్నాడా లేడా. ఇంకా ఆశ్చర్యం, వాళ్ళ అమ్మ ఇంకా చచ్చిపోయింది లేదో, మా అమ్మ దాచినటువంటి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు నాకు వస్తాయా ఆడబడుచుగా, లేకపోతే మగ పిల్లలు వెళ్ళిపోతాయా. మా ఇద్దరు కూడా డబ్బు పిచ్చి పెట్టేసిందండి, ఏమిటో తెలియదు కానీ సంపూర్ణమైన ప్రేమ తగ్గిపోయింది. అన్నానని ఎవడేమనుకున్నా ఎటువంటి కేరు కానీ ఉన్నదొన్నట్టుగా కొండ బదులు కొట్టాడు చెప్పాలి. పూర్వం తల్లిదండ్రులు పోతే అయ్యో ఎంత ఏడ్చేవారు, నాన్న 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 అని డబ్బుల కోసం చూసారా. మా నాన్నగారు అకౌంట్ తోలికి మేము వెళ్ళి ఇప్పటికే స్టేట్ బ్యాంకులో ఆయనకు ఒక అకౌంట్ ఉండేది, ఒకే ఒక అకౌంట్ చివరిలో ఓపెన్ చేసాం, అది ఏమైందో తెలియదు. ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమ వల్ల ఆ అకౌంట్ గురించి ఆలోచించలేదు నేను. ఏదో అందులో 1000 రూపాయలు దాస్తే ఈ 1000 రూపాయల కంటే మా నాన్నగారు విలువని, నీ డబ్బులు తీసుకోవడం నేను తప్పంటల్లా, ఏదో డెత్ సర్టిఫికెట్ డబ్బు తీసుకో కాదని అన్నాం. కానీ అసలు ముందు చావడంతో ప్రతివాడు అన్నమాట, వీలునామా ఏం రాశారు, అమ్మ బంగారం ఎవరికి రావాలి, అకౌంట్లో డబ్బులు ఎవరికి రావాలి, ఇవే ఆలోచన. ఎంత నీచుడైపోయాడండి మానవుడు, రాను 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 రాను. అదేదో ఏ 13 రోజులు అయ్యాక అప్పుడు క్రమక్రమంగా ఈ దుఃఖం ఉపశమించాక బతకాలి కనుక డబ్బుల మీదకి పెడతాం కాదని అంటాం లేదు కలి. కానీ పూర్వం అలా కాదు పాపం, ఆస్తి పాస్తి లేదు, అయ్యో అయ్యో అని ఎంత ఏడ్చేవారు పాపం. అలా భర్త పోతే భార్య, భార్య పోతే భర్త, పిల్లలు పోతే తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పోతే పిల్లలు, ఇలా అందరూ ఏడుస్తూ ఉంటారు ఒకరి మీద ప్రేమతో మరొకరు. వాళ్ళంతా ఈ మృత్యుదేవతకి ఎన్ని శాపనార్థాలు పెడతారో బ్రహ్మ నీకు తెలియదా, కాబట్టి నేను ఈ పని చేయలేనంటే చెయ్యాలా ఉద్యోగం నువ్వు అన్నాడు ఆయన. ఉద్యోగం నీకు ఆర్డర్ ఇచ్చేశాను, రేపే జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేయాలి, పైగా నేను జాయిన్ చేసుకునే బాధ్యత అది ఆయనకి ఇచ్చేశాను, ఇదో అపాయింట్మెంట్ ఆర్డర్ అని స్టాంప్ వేసి సంతకం పెట్టి రేపు వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాయి అన్నాడు. అనగా నీ మృత్యుదేవత బ్రహ్మదేవుడిని ముసలాండాకి ఉద్యోగం ఇచ్చాడని తిట్టుకోకుండా, అలాగే ఉద్యోగంలో జాయిన్ అవ్వకుండా, ఎందుకంటే బ్రహ్మదేవుడిని అందరూ తిట్టుకుంటారు కొంత ఇలాంటి ఉద్యోగం ఇచ్చారండి, కానీ ఆవిడ తిట్టుకోలేదు. బ్రహ్మగారు ఇలాంటి ఉద్యోగం నాకెందుకు ఇచ్చాడని మనస్సులో మాత్రమే బాధపడి చెప్పా పెట్టకుండా అడవికి వెళ్ళిపోయింది. ఆ అడవిలో ఘోర తపస్సు చేసింది, 1000 ఏళ్ళు తపస్సు చేసింది. ఈ లోపు మళ్ళీ మొదలుకు వచ్చింది వ్యవహారం, మృత్యుదేవత కనపడదు, జనం చావరు, యమలోకానికి వెళ్ళేవాళ్ళు లేరు. అందుకని మళ్ళీ ప్రజలంతా బ్రహ్మ దగ్గరకు వచ్చి, బ్రహ్మదేవ నువ్వేదో మృత్యువుని సృష్టించావు అనుకున్నావు, ఎవరు దేవతలు చెప్పిన మాట అనమాట. ఎందుకంటే దేవతలకే ఈ బాధ అంతా, భూలోకంలో జనం పెరిగిపోతే వాళ్ళకి బాధ ఎక్కువైపోతుంది, పాపాత్ములు పెరిగిపోతే ధర్మం తగ్గిపోతుంది కనుక. అందుకని మృత్యువు తన ఉద్యోగ ధర్మం పాటించలేదు, ఏమైపోయిందో కనపడలేదు, జనం పెరిగిపోతున్నారు, అధర్మం పెరిగిపోతోంది, భూభారం పెరిగిపోతోంది, రక్షించు అంటే ఆయన ఇదేమిటి, నేను సృష్టించిన మృత్యుదేవత ఉద్యోగంలో చేరలేదా, అసలు పోస్టు లేక ఏడుస్తుంటే ఏదో పోస్ట్ ఇస్తే ఎందుకు చేరలేదు అని ఆయన ఆవిడ్ని వెతికాడు. వెతక్క వెతక్క అడవిలో ఓ చింత చెట్టు కింద కూర్చుని నిశ్చింతగా తపస్సు చేసుకుంటున్నాడు కనపడింది. ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి, ఏమిటే మళ్ళీ నిశ్చింతగా తపస్సు చేస్తున్నామంటే, ఆ ఉద్యోగంలో ఎన్నో చింతలు ఉన్నాయండి, ఆ చింతలను పట్టించుకోలేక, ఆ చింతలు తట్టుకోలేక ఇక్కడ తపస్సు చేస్తున్నాను కానీ మళ్ళీ బతిమేరాడు ఆయన. నీకు పాపం రాకుండా నేను వరం ఇస్తున్నాను, బ్రహ్మగారు వరం ఇచ్చాడు గనక నువ్వు జనాన్ని చంపినా నీకు పాపం రాదనగా, ఎన్ని చెప్పినా ఉద్యోగం చేయలేనండి అని ఏడ్చింది పాపం, బోరుని ఏడ్చింది. ఏడుస్తున్నప్పుడు ఆవిడ కళ్ళ నుంచి ఏమొచ్చాయి, నీళ్లు వచ్చాయి. వెంటనే బ్రహ్మగారు ఆ కన్నీళ్లు చేత్తో పట్టుకుని ఆ నీటి బిందువులు నేల మీద జల్లాడు. నీటి బిందువుల్లోంచి పుట్టండి అన్నాడు. టక్కన ఆ నీటి బిందువుల్లోంచి ఓహోహో అని కొన్ని రూపాలు పుట్టుకొచ్చాయి. అప్పుడు ఆయన, మృత్యుదేవత నీకు మంచి శుభసూచకమైన వార్త చెబుతున్నాను అన్నాడు. ఏమిటండి ఆ దిక్కుమాలిన ఉద్యోగం తీసేశారా నాకు అంది ఆవిడ. లేదు లేదు, ఉద్యోగం మాత్రం నీకు తప్పదది, నువ్వు ఎంత గింజుకున్నా ఉద్యోగం నీదే, ఇంకా ఉద్యోగంలో ఎవరు జాయిన్ అవ్వరు, కానీ నీకు ఇబ్బంది లేనటువంటి ఒక కొత్త సృష్టి చేశాను. నీ కన్నీళ్ళు ఇదిగో ఈ రూపములు ధరించాయి, ఇదిగో దీని పేరు కుష్ఠ, దీని పేరు క్షయ, దీని పేరు నిమిత్తం, దీని పేరు లారీ, దీని పేరు కారు, దీని పేరు ఫ్లైటు, ఇది అగ్ని ప్రమాదం, ఇది ఓడ ప్రమాదం, ఇది తుఫాను, ఇది బిల్డింగ్ ప్రమాదం అని ఇవన్నీ చెప్పాడు. అంటే ఏమిటంది, వీటిని నిమిత్తములు అంటారు. ఎవరికైనా పోయే కాలం వచ్చినప్పుడు, అంటే వాడు నుదుట వీడు 60వ ఏట చావాలని నేను రాశాను, ఒక్కొక్కడు నుదుట 70వ ఏట, ఒక్కొక్కడు నుదుట పుట్టి పుట్టగానే అని నేను రాస్తాను. రాయిగానే ఈ నిమిత్తములు వెళ్ళి వాటిని ప్రాణం తీస్తాయి, వాటి పట్టుకుంటాయి, అప్పుడు నువ్వు ప్రాణం తీసేయి. జనం నిమిత్తములను తిడతారు, నిన్ను తిట్టరు, కాబట్టి నీకు పాపం రాదు అనగా, ఒక కుర్రాడు పుట్టి పుట్టగానే వాడి కిడ్నీ లేకుండా పుడతాడు, దానివల్ల ఏమవుతుంది, వాడికి ఆయువు తీరుతుంది, అప్పుడు నువ్వు ప్రాణం తీసేస్తావు, జనం నిన్ను తిట్టరు, మృత్యుదేవత దుష్టప్యునుగా పాపిష్టిది చంపింది అనకుండా, పాపం కుర్రాడికి కిడ్నీ లేకుండా పోయేటండి, కిడ్నీ ఉంటే బతికేవాడండి అంటారు. కానీ నిజానికి వాడు చావడానికి ఆ కిడ్నీ లేకుండా చేశాడు ఆయన. ఇప్పుడు తిట్టేది కిడ్నీని తప్ప ఆమెని తిట్టరు. లేదా ఎవరో సిడ్నీ వెళ్ళారు ఫ్లైట్లో, ఆ ఫ్లైట్కి ప్రమాదం వచ్చింది, అర్రెర్రెరే పైలట్ సరిగ్గా నడపలేదండి, దిక్కుమాల ఫ్లైట్ కూలిపోయిందండి, ఆ ఫ్లైట్ ఎక్కకపోతే బతికేవాడు అంటారు. ఫ్లైట్ని తిడతారు, అది నిమిత్తం, కానీ అసలు ప్రాణం తీసింది మృత్యువే. ఇంకా చిత్రంగా ఉంటాయి కొన్ని. పాపం ఒక కుర్రాడు ఇంట్లో ఆడుకుంటూ ఉండగా, 16 ఏళ్ళ కుర్రాడండి, ఇంట్లో హాయిగా వాళ్ళ అక్కతోటో అమ్మతోటో ఆడుకుంటూ ఉండగా స్నేహితుడు ఫోన్ చేసేట, ఒరే జనవరి 1st బైక్ మీద కాసేపు తిరుగుదాం రారా అన్నట్ట. వెంటనే వీడు వాడితో బైక్ మీద వెళ్ళాడు, ఈ బైక్కి యాక్సిడెంట్ అయింది, వీడు డామ్ అన్నాడు. ఆ దిక్కుమాలను ఫోన్ చేశాడండి వాడు, ఆ ఫోన్ రాకపోతే మా వాడి ఇంట్లో ఉంటే బతికేవాడండి అంటారు. వాడు చావడానికి ఆ ఫోన్ వచ్చింది, అందుకే బైక్ మీద వెళ్ళాడు, యాక్సిడెంట్ అయింది చచ్చాడు. అందరూ ఆ యాక్సిడెంట్ని తిడతారు, గుద్దిన వాడిని, లేదా ఫోన్ చేసి పిలిచిన వాడిని తిడతారు, లేదా ఆ పూట తాగాడు కాబట్టి చచ్చాడు కాబట్టి తాగుండి బెల్ట్ షాపుల్ని గవర్నమెంట్ని తిడతారు. వీడి ఈ మృత్యుదేవతను తిట్టరు. ఫ్రీ బస్సు అని ఆడవాళ్ళు ఎక్కారు. ఈ ఆడవాళ్ళల్లో వాళ్ళకి సీట్ల కోసం కొట్లాట వచ్చింది. ఈ కొట్లాట్లో డ్రైవర్ మీద పడ్డంలో డ్రైవర్ కంగారు పడి స్టీరింగ్ తిప్పాడు, దాంతో అది వెళ్ళి ఏ చెట్టునో గుద్దింది. ఇందులో ఇద్దరు ఆడవాళ్ళు ఢామని తెచ్చారు. అందరూ కూడా ఆ దిక్మాలన ఫ్రీ స్కీమ్ పెట్టారండి, దానివల్ల అండి, అది లేకపోతే బతికేవారండి ఇంట్లో ఉండని అంటారు. స్కీమ్ తిడతారు తప్ప ఈ స్కామ్ తెలుసుకోలేరు వాళ్ళు. ఈ విధంగా ఏదో ఒక కారణం మృత్యుగండం వచ్చేలా ప్రాణులను నీ దగ్గరికి ఉసిగొలుపుతుంది, అప్పుడు నువ్వు ప్రాణం తీయి. మృత్యువుని తిట్టకుండా ఈ కారణములను నిందిస్తారు. చాలామంది చూస్తున్నారు కదా, మొన్నే తెలుసా మీకు, కిందట ఆదివారం చేపకూర తిన్నట్టు అక్కడ. చేప మొక్క ఏదో తల ఉంటుంది, దాంట్లో ముళ్ళు ఉంటుంది, మరి ఏమిటో తెలియదు. ఆ ముళ్ళు నాకేం తెలుస్తాయి? ఆ చేప ముళ్ళు గొంతు కట్టడి చచ్చిపోయట. చిచ్చి అనవసరంగా తలకే తిన్నాడండి. ఆ ముళ్ళు అడ్డం పడి చచ్చిందండి అని అందరూ ఆ చేపని తిట్టారు. పాపం చచ్చిపోయిన చేపేం చేసింది? ఈ దిక్కుమాలాడు తిని కంఠంలో వేసుకుని చస్తే ఆ ముళ్ళు అడ్డం పడిపోతే బతికేవాడండి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెడితే బతికేవారండి. ఉట్టి అబద్ధం, అది తిని చావాలి, అదొక నిమిత్తం. మృత్యు ప్రాణం తీసిన ఈ నిమిత్తం ఉన్న తిడతారన్నమాట. అనగానే అమ్మయ్యా పోన్లండి అని తప్పనిసరి పరిస్థితుల్లో మృత్యుదేవత ప్రాణములు తీసే ఉద్యోగంలోకి వెళ్ళింది. ఇలా ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత అది ఎంతోమంది చంపుతుందిగా, ఆ చంపడం అనే పాపం తప్పనిసరి అయ్యింది దానికి. కొన్ని ప్రాణాలు తీయటం ధర్మం, కొన్ని అధర్మం అవుతాయిలేండి, తప్పదు. ఈ మృత్యుదేవతకి ఒక కూతురు పుట్టింది. మృత్యుదేవతకి ఒక కుమార్తె పుట్టింది, దానికి సునీత అని పేరెట్టారు. ఒత్తుత్త సునీత. మృత్యుదేవత ప్రాణాలు తీస్తున్నప్పుడు పుట్టడం వల్ల దీనికి దిక్కుమాలినటువంటి కోరికలు ఎక్కువైపోయాయి. హింస చెయ్యాలి అనే కోరిక పెరిగిపోయింది. చిన్నప్పటి నుంచి కర్ర పెట్టి కనిపించిన వాళ్ళు బాధేసేది ఈ సునీత. కొంతమంది ఆడపిల్లలు అంతే ఏం అని కొడతారు చిన్నప్పటి నుంచి. అంటే పూర్వజన్మలో మృత్యుదేవతకి బంధుత్వం ఉందన్నమాట. కొంతమంది మగపిల్లలు కూడా అంతే, చిన్నప్పటి నుంచి పక్క వాళ్ళు బాధేస్తూ ఉంటారంటే పూర్వజన్మలో మృత్యుదేవతకి ఏ చుట్టాలు అయ్యి ఉంటారు. ఒకరోజున ఆవిడ అడవిలో చెలికత్తెలతో విహరించడానికి వెళ్ళింది. అప్పటికి వయస్సు కేవలం 12 ఏళ్ళు. అక్కడ సుశంఖుడు అని పేరు కలిగిన ఒక గంధర్వుడు ఉన్నాడు. ఈ గంధర్వుడు గంధర్వలోకంలో ఉన్న సుఖాలు శాశ్వతం కాదు, ఎప్పటికైనా మోక్షం పొందడమే శాశ్వత సుఖము అని భావించి భూలోకానికి వచ్చాడు. గంధర్వులు కూడా అక్కడ సుఖాలని అనుభవించలేరండి. కొంతమంది దేవతలు కూడా భూలోకానికి వచ్చి తపస్సు చేస్తారు. నాగలోకం నుంచి వచ్చి భూలోకంలో తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు. శ్రీశైలం అడవుల్లో బ్రహ్మాండమైన కొన్ని సర్పాలు ఉన్నాయి, దేవతా సర్పాలు, ఇప్పటికీ అక్కడ తపస్సు చేస్తున్నాయి. అందరికీ కనపడవు, అనవసరంగా వాడు జోలికెడితే ఉన్న ప్రాణాలు పోగొట్టుకోవటం అవుతుంది. అలాగే సుశంఖుడనే ఒకనొక గంధర్వుడు ఈ గంధర్వలోకంలో ఉన్న గానా భజానాలు సుఖాలు అనుభవించడం ఇష్టం లేక తపస్సు చేసి శాశ్వతమైన మోక్షం పొందడం కోసం భూలోకానికి వచ్చాడు. అడవిలో కూర్చుని విభూతి పెట్టుకుని జటాజూటాలు ధరించి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం ఎడతెరపి లేకుండా జపించడం మొదలెట్టాడు. ఇంతలో బ్రహ్మదేవుడు ఆయన దగ్గరికి వచ్చి, నాయన శివానుగ్రహం పొందాలంటే ముందు సరస్వతీ కటాక్షం ఉండాలి. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. పూర్వం కంబళుడు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన శివానుగ్రహం పొందడానికి సరస్వతిని మెప్పిస్తే సరస్వతి ప్రత్యక్షం అయ్యింది. ఏం వరం కావాలో కోరుకోమంటే శివుణ్ణి మెప్పించే గంధర్వగానం ఇమ్మన్నాడు ఆయన. అప్పుడు సరస్వతి ఆయనకి వీణ వాయించటం, మద్దెలలు వాయించటం, ఇలాంటి వాయిద్య పరికరాలను ఎలా వాయించాలో అన్నీ నేర్పింది, సంగీత పరిజ్ఞానం ఇచ్చింది. ఆ సంగీతంతో ఆయన శివుణ్ణి మెప్పించాడు. శివుడు మెచ్చుకుని ఆయనకి చచ్చిన వాడిని బతికించే వరం ఇచ్చాడు. కాబట్టి శివుణ్ణి మెప్పించాలంటే గానం ఉండాలి, గానం ఉండాలంటే వాగ్దేవి కటాక్షం ఉండాలి. కాబట్టి ముందు సరస్వతి కోసం తపస్సు చెయ్యి అన్నాడు సుశంఖుణ్ణి. అప్పుడు ఆయన ఏం చేశాడనమాట, అడవిలో వాగ్దేవిని గురించి తపస్సు చేశాడు. ఇంతలో ఈ మృత్యుదేవత కూతురు సునీత అక్కడికి వచ్చింది. ఎవడ్రా వీడు, ఇంత జుట్టు పెరిగిపోయింది, జటాజుట్టాలు పెరిగిపోయాయి, తెల్లబడిపోయి, ముక్కేంటిలా అయిపోయింది, కళ్ళు ఇలా ఉన్నాయేమిటి అని దగ్గరకు వచ్చి కళ్ళని ఇలా నొక్కి చూసింది. ముక్కుని పట్టి పీకింది, చెవులు లాగింది, జుట్టు పీకింది. ఆయనకు జుట్టు ఉందిలేండి అందుకని. కాబట్టి జుట్టు లేకపోతే కూడా ఒక్కొక్కసారి లాభాలు ఉన్నాయి, పీకేవాడు ఉండడం. ఈ విధంగా జుట్టు పీకితే ఆయన కొంచెం కళ్ళు తెరిచి, అమ్మాయి నువ్వు సామాన్యురాలివి కాదు, వాగ్దేవి కోసం తపస్సు చేస్తున్న నన్ను ఇలా పాడు చేయకూడదు, మృత్యుదేవత పుత్రిక, మీ అమ్మ ఏమో మృత్యుదేవత, పోయే కాలం వచ్చినవాడు ప్రాణం తీస్తుంది, నువ్వు అనవసరంగా దోవన పోయేవాడు ప్రాణం తీస్తున్నావు, నా తపస్సు చేసుకొని అంటే వెళ్ళిపోయింది ఆ పూటకి. వెళ్ళిపోయినా మళ్ళీ ఇంటికి వెళ్ళాక మర్నాడు ఆ ముసలాడు, ఇదో గొడవ, వాడు ముసలాడే 100 సార్లు వాడు ముసలాడంటే ఏమిటి లాభం, ఆయన తపస్సు చేసి చేసేసి ముసలాడైపోయాడు అనుకోండి, ఆ ముసలాడి తపస్సుని పరీక్షిస్తానని మళ్ళీ వచ్చింది. ఈసారి వచ్చినప్పుడు ఆయన దూరం నుంచో చూశాడు కళ్ళు విప్పి. అమ్మాయి, నేనేదో హాయిగా జపం చేసుకుంటున్నాను, వెళ్ళు, నా మాట విను, వెళ్ళిపో అంటే రెండు కర్రదెబ్బలు తింటే వెళ్ళిపోతానంది. ఇదేమిటో, వెళ్ళిపో నేను తపస్సు చేసుకుంటాను ఆయన ఆయనంటే రెండు కర్రదెబ్బలు నీ బుర్ర మీద కొడతాను, తింటే నేను సంతోషంగా వెళ్ళిపోతాను, ఈ పూటకి నాకు హాయిగా నిద్ర పడుతుంది. రోజు ఎవరన్నా రెండు కర్రలతో రెండు బాదులు బాత్తిగా నిద్ర పడతాడు ఆవిడకి. రెండు కర్రలు కాదు, ఒక కర్రతో రెండు బుర్రల మీద రెండు దెబ్బలు కొట్టాలి. ఇక్కడి వాళ్ళు ఒక బుర్రే దొరికింది, అందువల్ల నీ బుర్ర మీద కర్రతో రెండే రెండు దెబ్బలు కొట్టి వెళ్ళిపోతాను అనగానే సరే కొట్టుకో అన్నాడు ఆయన. రెండు దెబ్బలు కొడితే పోతుంది హాయిగా జపం చేసుకోవచ్చని. రెండు దెబ్బలు కొట్టగానే ఈయన మాడు పగిలింది. అది సామాన్యురాలా, శూర్పణఖలో ఉంది ఏకంగాను, అందగత్తే కానీ కొంచెం మృత్యుదేవత యొక్క కూతురు అవడం వల్ల స్ట్రాంగ్గా ఉంది. బహుశా బాక్సింగ్ కూడా నేర్చుకుంది ఏమిటో. కర్రతో బుర్ర మీద రెండు దెబ్బలు కొట్టగానే బుర్ర గిరుగు తిరిగింది. సరే తలంతా దెబ్బ తగిలినా పోన్లే నేనే కొట్టమన్నాను కదా అని, ఇక వెళ్ళిరా అని కళ్ళు మూసుకుని ఓం నమ శివాయ అంటుంటే దానికి మళ్ళీ కొంటి కోరిక వచ్చింది. రెండు దెబ్బలు కొట్టాను బుర్ర మీద కర్రతో, ఎర్రగా నెత్తురు వచ్చింది, నాలుగు దెబ్బలు కొడితే ఎంత నెత్తురు వస్తుందో. అందులో మన వాళ్ళు బ్లడ్ క్యాంప్ పెట్టారుగా, రక్తం దానం చేయమన్నారు తప్ప బుర్ర పగలు కొట్టి పట్టుకుపోతారా, ఏదన్నా బ్లడ్ డొనేషన్ అన్నారు దాన్ని. తనంత తాను ఏదో గొట్టం పెట్టి రక్తం తీయించుకుని వాళ్ళకి ఇస్తే సంతోషం తప్ప రక్తదాన శిబిరం అని వచ్చిన వాడు బుర్ర మీద కొట్టి ఇదిగో పట్టుకుపోండి రక్తం అంటే అది న్యాయం ఎలా అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా దానం చేయాలి తప్ప బాధి లాక్కోకూడదు. ఆయన ఏదో ఓం నమ శివాయ అనుకుంటుంటే దీని చేతులు గులగులలాడాయి, చేతిలో కర్ర వచ్చుకుంది. అప్పటికి చెలికెత్తులు అన్నారట, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, ఏదో నువ్వు కొడతానంటే రెండు దెబ్బలు కొట్టించుకున్నాడు, ఇప్పటికీ ఆయన బుర్ర పగిలిన ఎత్తురు వస్తుంది, మళ్ళీ కొడితే ప్రమాదం ఏమో అంటే తపస్సు చేసుకుంటున్న వాడికి కోపం రాకూడదుగా, వస్తే వాడు తపస్సు ఎలా అవుతాడు అని మళ్ళీ రెండుసార్లు బాధింది ఢామ్మని. ఆ కొట్టడమే కాదట, కొరడా కర్రలతో ఒంటి మీద కూడా కొట్టింది. కశలతోడ మేను గాదలు గట్టంగా అప్పుడతడు కనులని పులురలా. కొరడా కర్రలతో వీపు మీద బాధింది, చుర్రుమన్నది ఆయన బుర్ర, నెత్తురు వరద కింద కారింది. ఎంత గంధర్వుడైనా ఎంత తపోనిష్టాగరిష్ఠుడైనా అన్యాయంగా బాధేస్తుంటే ఏం తట్టుకుంటారండి. అప్పటిదాకా సహనంతో తపస్సు చేసుకుంటున్న ఆయన టక్కున కళ్ళు విప్పాడు. కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు బయటకొచ్చాయి, పళ్ళు పటపట కొరికి. ఇంకొకళ్ళనైతే నా కంటి నుంచి వచ్చే అగ్నిజ్వాలతో భస్మం చేసేవాడిని, కానీ నువ్వు మృత్యుదేవత పుత్రిక అవ్వడం వల్ల నిన్ను భస్మం చేయటం లేదు, కానీ పాపిష్ఠిదానా, నీ పాపమునకు తగిన ఫలితం అనుభవించు. నీకు ప్రథమ గర్భంలో పరమ పాపాత్ముడు పుడతాడు, వాడు నిన్ను కూడా తంతాడు, తల్లిదండ్రులకి దుఃఖం కలిగిస్తాడు, ప్రతి దినము జనం నిన్ను తిట్టుకుంటారు, అపఖ్యాతి పొందుతావు, దానివల్ల నువ్వు చచ్చాక 1000 ఏళ్ళు నరకం పాలై ఆ తర్వాత నారదుడి ద్వారా మళ్ళీ ఉద్ధరింపబడతావు. పో, నీకు పుట్టేవాడు పాపాత్ముడు, లోక కంటకుడు పుడతాడు, అందరూ వాడిని తిట్టుకుంటారు, నీకు అపఖ్యాతి వస్తుందని చెప్పించాడు. ఈవిడ కంగారు వచ్చేసింది పరుగు పరుగు మృత్యుదేవత దగ్గరికి వచ్చి, మృత్యుదేవత, మృత్యుదేవతలు ఎటువంటి వాళ్ళు అంటే వాడు స్త్రీ రూపంలోనూ పురుష రూపంలో కూడా తిరుగుతారు, అందుకే ఒక్కొక్కప్పుడు పురుష రూపంలో పిలుస్తాం, ఒక్కొక్కప్పుడు స్త్రీ రూపంలో ఉంటారు, కనుక స్త్రీ అంటాం. దేవత వాళ్లే, దేవుడు వాళ్లే, దేవతలకి ఏ రూపమైనా ధరించే శక్తి ఉంటుంది కనుక. అందుకని పొరపాటు చేశాను, ఆయన ఎవడో శపించాడని కానీ ఓసి పిచ్చిపోయినుగా, అసలే మృత్యుదేవత పుత్రికమనే వంకతో నీకు సంబంధాలు రావడంలే, ఎవడన్నా చూస్తూ చూస్తూ మృత్యుదేవత కూతురు చేసుకుంటారా, ఎందుకని మృత్యుదేవత కన్యాదానం చేస్తున్నప్పుడే వీడిని పట్టుకుపోవచ్చు, అల్లుడు బాగున్నాడని గిల్లి పట్టుకుపోతుంది. అందువల్ల ఎవరన్నా మహానుభావులకి అల్లుడు అవ్వాలనుకుంటారు కానీ మృత్యుదేవతకు అల్లుడు అవ్వాలనుకుంటారా, నాయనలారా ఏ అలాంటి కోరిక కోరకండి. మృత్యుదేవతకి పక్షపాతం లేదు, అల్లుడు బాగున్నాడు అనుకుందా పాశం వేసి పట్టుకుపోతుంది. భూలోకంలో ఉంటే ఏదో పద్మాగర్ గారి పురాణం విని ఏకాదశి నాడు కాసేపు కథ విన్నాక మంచి శనగల ప్రసాదం తిని వెళ్ళచ్చు. మృత్యుదేవత దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇక ఆ ప్రసాదం వేరే. మృత్యుదేవత ఎవరినైనా పట్టుకెళ్ళిందా, ఆవిడ మీకు ఇచ్చే ప్రసాదం ఏంటో తెలుసా, కుంభీపాక నరకంలో పుడుకులు వేయించినట్టుగా వేయించడం, వాతలు ఇవే ప్రసాదాలు. అది సరిపోక నీకేమో నీచుడు కొడుకు పుడతాడనే శాపం వచ్చేసింది ఇప్పుడు. ఇది వింటే ఎవడన్నా సంబంధం వస్తుందా, పెళ్లి చేసుకుంటాడా? తల్లి ఎందుకు ఘోరారణ్యానికి వెళ్ళావు? వెళ్ళిన దానివి తిన్నగా ఉండక ఆ సుశంకుడనే గంధర్వముని ఇంద్రుండి ఎందుకు హింసించావు? అన్యాయంగా శాపం పొందావు కదా అని కొంతసేపటికి చింతించాడు ఆయన. అమ్మ ఏల పోతి బొమ్మ ఘోరారణ్యమునకు అచట ఎటన ముక్కు మూసికొని వసించి ఉన్న ముని నేల కొట్టితి బొమ్మ ఎంతకెంత ఎయ్యనకట అని ఎంత బాధపడిందో పాప మృత్యుదేవత. సరే అయ్యింది, ఏదో అయ్యింది, ఇంక ఇప్పుడు ఏం చేయగలం? ఎంత బాధపడి వెనక్కి వెళ్ళలేం కదా. అందుకని ఈ విషయం, శాపం వచ్చిన విషయం చెప్పకుండా నా కుమార్తెకి మంచి వరుడు ఎవరు అని వెతకడం మొదలెట్టింది. అంటే ఇంత మృత్యుదేవత కూడా నా కూతురికి శాపం ఉందో హోయ్ పెళ్లి చేసుకోండి అని చెప్పట్లేదు. దీన్ని బట్టి మీ పిల్లలకి పెళ్లి సంబంధానికి పెడుతున్నప్పుడు కొన్ని రహస్యాలు పక్కన పెడుతున్నారన్నమాట. అందరూ అన్ని విషయాలు చెబుతారా? చెప్పట్లేదు. అన్నీ బాగుంటేనే పెళ్ళిళ్ళు అట్లా. మా అబ్బాయి చవట, వాడు పొద్దున్న లేవాడు అని పెళ్ళి చేయండి అంటే ఎవడ చేస్తాడా? మా అమ్మాయికి చదువు లేదు, మా అమ్మాయికి అక్షరముక్క రాదు, పెళ్లి చేసుకోండి అంటే ఎవరు చేసుకుంటారు? అందుకని అమ్మాయి మెట్రిక్యులేషన్ ఫెయిల్ అనుకోండి, అమ్మాయి కేవలం మెట్రిక్యులేషన్ ఫెయిల్ అయితే లా గోల్డ్ మెడలిస్ట్ అని అబద్ధం ఆడి పెళ్లి చేసేశారు అమ్మాయికి. పీక్కోలేక లాక్కోలేక చూస్తున్నాడు ఒక ఆయన ఎన్నాళ్ళైనా. ఇంకేం చేస్తాడు అసలు? ఆ చేసుకునేవాడికి కూడా కళ్ళెలా మూసుకుపోతాయండి. మరీ బొత్తిగా మెట్రిక్యులేషన్ ఫెయిల్ ఏమిటి, ఎక్కడి లా గోల్డ్ మెడలిస్ట్, దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? యూనివర్సిటీకి వెళ్ళి ఎంక్వైరీ చేయలేదు, పోనీ అమ్మాయి పాండిత్యమో తెలియదు. అదే పోయే కాలం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుపోవడం అంటే. ఆయన ఇంక సత్యనాడు పెళ్ళికి వచ్చిందే కట్నం అని 25 ఏళ్ల తర్వాత పెళ్ళి అయ్యి 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ సంబంధం గురించి ఎందుకులేండి? పాపం ఆయన 30 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఈ 30 ఏళ్ళుగా దినముఖ గండంగా బతుకుతూనే ఉన్నాడు ఓ పుణ్యాత్ముడు అనమాట. కాబట్టి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు లా గోల్డ్ మెడలిస్టు అన్నప్పుడు కొంచెమైనా పరిశోధించాలి. చెప్పాక కర్మ. సరే, ఏది ఏమైనప్పటికీ శాస్త్రం ఏం చెబుతున్నదంటే పెళ్ళిళ్ళలో శాస్త్రం అంటే మళ్ళీ కొంతమంది శాస్త్రం ఉండరు. శాస్త్రం అంటే శాస్త్రం ఏది? స్మృతిలో చెప్పారు, మనుస్మృతిలో. పెళ్ళిళ్ళ యందు అసత్యమాడితే అది అసత్య ఫలితం ఇవ్వదు. చిత్రం భృగుస్మృతిలో, బృహస్పతి స్మృతిలో కూడా ఇదే మాట చెప్పారు. పెళ్ళిళ్ళలో చిన్న చితక అసత్యం ఆడవచ్చు. అమ్మాయి వయసు 30 ఏళ్ళు అనుకోండి, 25 ఏళ్ళు అని చెప్పి అబద్ధాడు పెళ్లి చేసినేసి తప్పు లేదు. కాకపోతే మరీ బొత్తిగా అమ్మాయి వయసు 50 ఏళ్ళు అయితే 16 ఏళ్ళు అనకండి, అది అన్యాయం. మరీ మేకప్ వేసేసి, ముఖంతా రంగేసేసి, జుట్టు విగ్గు పెట్టేసి, జుట్టుకు రంగేసి 50 ఏళ్ళ అమ్మాయికి 25 ఏళ్ళు అంటే తర్వాత అది అన్యాయం. ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు పక్కకింటేయచ్చు. అలాగే అమ్మాయి టెంపరీ ఉద్యోగం చేస్తుంటే స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ అని అబద్ధం ఆడి పెళ్లి చేయకండి, స్టేట్ బ్యాంకులో క్లర్క్ అని చెప్పి పెళ్లి చేయండి. మరి చిన్న చిన్నవి, పెద్ద పెద్ద అబద్ధాలు ఆడకూడదు. ఈయన అసత్యం ఆడలేదు కానీ ఈ అమ్మాయికి శాపం ఉందనే విషయం మాత్రం మృత్యుదేవత చెప్పలేదు. కానీ అప్పట్లో కూడా నవరంధ్రాల టీవీ ఉంది, సీసీ కెమెరా, 24 అవర్స్ న్యూస్ ఛానల్, యూట్యూబ్లు ఉన్నాయనుకుంటాను. ముని శాపం ప్రపంచంలో అందరికీ తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయిందో తెలియదండి కర్మ. కొంతమంది అంటారు, నేను మా ఇంట్లో మా ఆయన దగ్గరే ముసలాడని తిట్టాను, అక్కడికి ఎలా వెళ్ళిందని. పిచ్చివాళ్ళు, వాళ్ళకి తెలియకుండా అందరితో అలాగే అంటారు వాళ్ళు. మీకు తెలియదండి, చాలామంది తెలియక మేము ఎవరికి చెప్పలేదు అనుకుంటారు, అందరికీ అలాగే చెబుతారు. నేను ఎరుగు ఒక ఆవిడ ఉందండి చెప్తున్నాను, ఒరే నీకు తప్ప ఎవరికి చెప్పట్లేదు, ఎవరికి చెప్పకరా, అందరితోటి అలాగే. ఇదిగో ఇవాళ స్కూల్లోనే వాడెవడినో కొట్టాను, నీకు తప్ప ఎవరికి చెప్పట్లేదు అని వాళ్ళ ఆయనకి, వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ తమ్ముడికి, పక్కనున్న పిల్లవాడికి, అందరికీ నీకు తప్ప ఎవరికి చెప్పట్లేదు, నువ్వు ఎవరికి చెప్పకు, వాళ్ళు కూడా అందరికీ నీకు తప్ప ఎవరికి చెప్పట్లేదు అండం. ఇంకేమంది మొత్తం అందరికి వెళ్ళిపోతుంది. ఓ రాజుగారికి వార్తలు, అంతఃపురంలో వార్తలు కూడా లీక్ అయిపోతూ ఉంటే అనుమానం వచ్చింది. ఎక్కడో ఇంట్లో మాట్లాడుకుంటాం, భోజనం దగ్గర మావిడ నేను, అవి కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి మంత్రి గారు, కారణం ఏమిటి అన్నాడు. పైగా కొత్త పుకార్లు కూడా వస్తూ ఉంటాయి, ఈ పుకార్లు ఎలా పుడతాయో తెలుసుకోవాలని మంత్రి గారిని అడిగాడు. విచిత్రంగా ఉంటాయి పుకార్లు, ఈ పుకార్లు ఎలా పుడుతున్నాయండి అని అడిగితే మంత్రి గారు నేను చెప్పినట్టు చేయండి రేపు అన్నాడు. సరే మర్నాడు రాజుగారు పొద్దుటే పళ్ళు తవ్వుకుంటూ తవ్వుకుంటూ రాణి గారిని పిలిచి, రాణి రాణి ఇవాళ పళ్ళు తవ్వుకుంటూ ఉంటే నోట్లోంచి పళ్ళు తవ్వుకునే పుల్ల వేప పుల్ల కింద పడిపోయింది అన్నాడు. ఇలా తవ్వుకుంటూ ఉంటే చేతిలోంచి పుల్ల దారి కింద పడింది అన్నాడు. ఇది పొద్దున్న. మధ్యాహ్నం సభకెళ్ళగానే వెంటనే జనాలు ఎక్కడెక్కడి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి, మహారాజా మీరు బతికే ఉన్నారా అన్నారు. రాజుగారికి కంగారు వచ్చింది, నేను బతికి ఉండడం ఏమిటి, అసలు నేను చావడం ఏమిటి, మహారాజా మీరు బతికే ఉన్నారా అని అడిగారంటే నేను సత్యానని మీకు ఎవరన్నా వార్త చెప్పారా అంటే, లేదు మహారాజా కానీ మేము విన్నాం ఇవాళ మీరు పళ్ళు తవ్వుకుంటూ ఉంటే మీ నోట్లోంచి పళ్ళు తవ్వుకునే పుల్ల, ఆ నాలిక గీసుకునే బద్ద, ఇనప మేకులు గొంతుకులోంచి అవేవో ఇనపగుళ్ళు రాళ్ళు పుళ్ళు కళ్ళు ఏవేవో రకరకాల పదార్థాలు పడ్డాయట, పాములు జర్రులు పడ్డాయట, ఇన్ని మీ నోట్లోంచి బయటకు వచ్చాక మీరు బతికారా తెచ్చారని మాకు అనుమానం వచ్చింది అన్నారు పౌరులు. అప్పుడు రాజుగారు, మంత్రిగారి సలహా ఒకటి ఉంది కదా అందుకని రాణి గారిని పిలిపించారు. రాణి రాణి నేను పొద్దున్న నీతో ఏం చెప్పాను అని అడిగితే, మీరు పళ్ళు తవ్వుకుంటూ అంటే పళ్ళు తవ్వుకునే పుల్ల నోట్లోంచి పడిపోయిందని చెప్పారండి. నువ్వెవరికైనా చెప్పావంటే ఆ ఇల్లు తుడిచేదానికి పిలిచి చీపురుచుకు తుడుస్తుంది పొద్దునే, తుడిచి తడిగుడ్డ పెట్టి తుడిచి ఫ్యాన్ వేసిందిటది, దాని దగ్గరికి వెళ్ళి ఏమేవో ఈ వార్త విన్నావా, మా మహారాజు గారు ఏది మళ్ళీ తిప్పుకుంటూ పళ్ళు తవ్వుకుంటూ ఉంటే నోట్లోంచి పళ్ళు తవ్వుకునే పుల్లతో పాటు నాలిక బద్ద కూడా పడిపోయిందిట అంది ఈవిడ. అంటే పళ్ళు తవ్వుకునే పుల్లకి నాలిక బద్ద చేరింది. ఇదేం చేసింది, రెండో పని మనిషికి రాజుగారు పళ్ళు తవ్వుకుంటూ ఉంటే నోట్లోంచి పళ్ళు తవ్వుకునే పుల్ల, నాలిక బద్ద, కట్టుడు పళ్ళుట, పళ్ళు కూడా ఊడిపోయాయట. ఏది రాజుగారి పళ్ళు కట్టుడు పొడి చేసింది, కట్టుడు పళ్ళు ఊడిపోయాయట. ఇంక ఇక్కడి నుంచి క్రమంగా అది పక్కదానికి రాజుగారి నోట్లోంచి ఇనప మేకులు వచ్చాయని, ఇంకొకళ్ళేమో గొలుసులు వచ్చాయని, ఇంకొకళ్ళేమో ఇనప గుళ్ళని, ఒకళ్ళు పాములని, ఒకళ్ళు జర్రులని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేర్చారు. మధ్యాహ్నానికి రాజుగారి నోట్లోంచి మొత్తం మీద 16,000 పదార్థాలు పడ్డాయిట. అలా వ్యాపించి ఇన్ని పదార్థాలు పడిన రాజుగారు ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారని, ఆయన మరి కాసేపట్లో అవునో కాదో అన్నట్టుగా ఉన్నాడని, ఉంటాడో పోతాడో తెలియదని, రాజవైద్యుడికి తప్ప ఎవరికి తెలియటం లేదని, మరికొంతమంది అయితే రాజుగారు పానైపోయారు అప్పుడే బయటికి చెప్పట్లేదు అని అన్నారట. తీరా రాజుగారు సభలోకి రాగానే వాళ్ళకి అనుమానం వచ్చింది. ఈ విధంగా పుకార్లు అలా పెరిగాయి అన్నమాట. ఇది విచిత్రం. కాబట్టి మీరు ఎవరికి చెప్పలేదు అనుకోకండి, ఒకళ్ళకి చెప్పాం, అందరికీ చెబుతాం, మనకి తెలియదు, దిక్కుమాలు నువ్వు రాగదుగా, అలా కాలక్షేపం అవ్వక ఒకదానికోటి పిచ్చి పిచ్చి ఒకటి అలా వస్తూనే వస్తుంది. అందుకని వాక్కుని నియంత్రణలో ఉంచుకోకపోతే ఎప్పుడూ ప్రమాదమే. వాక్కును అదుపులో ఉంచుకునేవాడు ఏం చేస్తాడు, సంయమనంతో మాట్లాడతాడు. తక్కువ మాట్లాడితే అప్పుడేమవుతుంది, పిచ్చివాగుడు రాదు. అందుకనే కాళిదాసు గారు రఘువంశంలో రఘువంశరాజుల గురించి వర్ణిస్తేమన్నాడు, సత్యాయ మితభాషిణాం, సత్యం కొరకు తక్కువ మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా అనవసరంగా 10 మంది కూర్చుంటే పిచ్చివాగుడు వాగరన్నమాట. కాలక్షేపం దగ్గర నుంచి మొదలుపెట్టి పేడ పిసగడము, పేడ చల్లడము, గొబ్బెమ్మలు పెట్టడము, అడవికి వెళ్ళడము, అదే చింతకాయ పిక్కలు తిండాలు, అది ఇలాంటిది ఇలాంటిది ఇవి సోది ఉండదు వాళ్ళకి. ఎక్కువ మాట్లాడితే ఏమవుతుంది, అసత్యాలు పిచ్చివాగుడు తగాదాలు వస్తాయి. అందుకని సత్యము కొరకు మితముగా మాట్లాడువారు. అందువల్ల తక్కువగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏమో మాట్లాడడం ఇష్టం లేక కాదు, ఎక్కువ అయితే ఏం వస్తుందో తెలియదు కనుక. అందులో ఎప్పుడు ఏం చేయాలన్నమాట, తక్కువ మాట్లాడాలి, మాట్లాడకపోతే అంతా వ్యాపించిపోతుంది. అందువల్ల విచిత్రం ఏమిటంటే, ఈయన తన కుమార్తె సంబంధం కోసం స్వర్గానికి వెళ్ళే సమయానికి స్వర్గ మర్త్య పాతాళ లోకాలే కాదట, ఈ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోక అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండములలో సునీత కూతురికి, మృత్యుదేవత కూతురైన సునీతకి గంధర్వుడు శాపమిచ్చెను. ఆ శాపము వల్ల ఆవిడ ఎవరు పెళ్లి చేసుకున్నా పుట్టే కొడుకు పాపాత్ముడు నీచుడు నికృష్టుడు పుట్టును అని కొందరు ఈ శాపాన్ని పెంచేశారు. కొందరు ఆయన కేవలం పాపాత్ముడు దుష్టుడు పుడతాడని చెప్పిస్తే ఇంక ఇక్కడి నుంచి ఇదిగో పెళ్లి చేసుకున్నవాడు ఆ రాత్రి చచ్చిపోతాట, ఆవిడ గర్భవతి అవుతుందిట, మొగుడు పోతాట అని ఒకడు చెప్పేగా మరికొంతమంది ఉన్నారు తెలుసా, అసలు ఆవిడ పెళ్లి చేసుకున్నవాడికి కుష్ఠరోగం వస్తుందిట అని ఒకళ్ళు, పుట్టే కొడుకు తల్లిదండ్రులు చంపిగాని చావట్ట అని కొందరు ఈ విధంగా చెప్పేశారు.
మునిశాప కారణంబున అనిమిషులందెవడుగోడ ఆ కన్యనుగై కొన నొప్పికొనమి లజ్జావన తాననుడగుచు యముడు వగచుచునుండన్.
ముని శాపం వల్ల, ఆ శాపం అలా 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 రకరకాలుగా వ్యాపించడం వల్ల దేవతలు ఎవరూ స్వీకరించలేదు. అప్పుడు యముడి దగ్గరికి వెళ్ళింది మృత్యుదేవత. యముడేమన్నాడు, బాబాయ్ నీ కూతురు నా దగ్గర తీసుకురా, దాన్ని చూస్తే నాకు కూడా భయం వేస్తోంది, దాని చేప నాకు తగులుతుందేమో అన్నాడు. చివరికి ఆవిడ ఏం చేయాలో తెలియక, యమధర్మరాజా నువ్వైనా సరైన మార్గం చెప్పకపోతే ఎలాగా, యముడు సమవర్తి, మృత్యుదేవత ఆయనకి ఎంతో సేవకురాలు, మృత్యుపుత్రికకి సంబంధం నువ్వు చూడకపోతే ఎలాగా అనగా, అప్పుడు బాగా ఆలోచించి ఆయన, మానవుడు తప్ప ఈవిడిని ఎవరూ చేసుకోరు పెళ్ళి, ఆ మానవుల్లో కూడా పరమ పూజ్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహముతోటి భూలోకంలో తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన పేరు అంగమహారాజు, అంగుడు. ఆ అంగమహారాజు గారు నారాయణ భక్తుడు, నేను గనక రికమెండ్ చేస్తే పెళ్లి చేసుకుంటాడు. శాపం గురించి చెప్పద్దు, ముందు శాపం గురించి ప్రస్తావిస్తే నన్ను కూడా తిరస్కరిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను స్వయంగా యమధర్మరాజుని, ఈవిడ మృత్యుదేవత, ఈవిడ కూతురు పరమసుందరి, ఆవిడ కామరూపిణి గనక ఇంకా సౌందర్యాన్ని పెంచుకోగలదు, ఆవిడ పెళ్లి చేసుకో అని మనం చెబితే మన మాట కాదనడు అనగానే సరే ఆఖరి ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. ఆ సమయంలో అంగమహారాజు గారు నైమిషారణ్యంలో కఠోర తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన పరమభక్తుడైన నారాయణ భక్తుడు, ఓం నమో నారాయణ అనుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. వెంటనే యమధర్మరాజును చూడగానే ఆయన రెండు చేతులు జోడించి నమస్కరించి, ఎంత తపస్సులో ఉన్న యమధర్మరాజు గారి వంటి మహానుభావుడు వచ్చినప్పుడు లేచి నిలబడి సత్క్రియలు ఆచరించాలనే ధర్మం ఎరిగినవాడు గనక ఆయన్ని పూజించాడు. పక్కనున్న మృత్యుదేవత సుందరీ రూపంలో వచ్చిందండోయ్, మృత్యుదేవత గనక అని వచ్చిందా, ఈవిడా కాబోయే అత్తగారు అని ముందే చచ్చిపోతాడు. అందుకని ఆవిడ ఏం చేసిందనమాట, మారు వేషంలో వచ్చింది. ఇక పక్కన సునీత కూడా, ఆవిడ సతంగా సహజంగా అందగత్తే, తన తల్లి చేసిన పాపాల వల్ల ఆవిడలో కొంచెం క్రూరత్వం వచ్చి సుశంకుణ్ణి కొట్టింది తప్ప నిజంగా క్రూరురాలు కాదుగా. అందులో ఆవిడ అందగత్తే ఈ పూట ఇంకా మేకప్ చేసుకొచ్చింది. కాలప్రభావం, అంగుడు కూడా ఈ సుందరీమణిని చూడగానే కొంచెం మనసు పడ్డాడు. ఇంతలో యమధర్మరాజు గారు, ఈవిడ మృత్యుదేవత, ఈవిడ కూతురు ఎంతో అందగత్తే, సాక్షాత్తు మృత్యుదేవతకు అల్లుడవ్వడం ఎంత అదృష్టం, పైగా రికమెండేషన్ యమధర్మరాజు గారు తీసుకొచ్చారు అనగానే ఈయన కూడా బుట్టలో పడ్డాడు, సరేనండి అన్నాడు. ఆ విధంగా అనుకోకుండా ఈ సంబంధం కుదిరింది. భగవంతుడు రాస్తాడు ఎవడో ఒకరిని, గంతకి తగ్గ వంత అన్నారు. మరీ ఇంక యావజ్జీవితం పెళ్ళవలేదంటే అది కర్మ అనుకోండి, అది పూర్వజన్మలో ఎవరితో బంధం లేదు, కానీ ఎక్కడో రాసిపెట్టి ఉంటుంది. నేను ఎరిగి ఒక ఆవిడ ఉండేదండి బాబు, నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, నాతో పాటు హిందీ పండిట్గా పనిచేసింది పాపం ఆవిడ, ఆవిడకి యావజ్జీవితం పెళ్లి లేకుండా అయిపోయింది. ఆ కర్ణ, ఇక నేను ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీకి లెక్చరర్గా వచ్చే ముందు ఓ ఉపన్యాసం చెబుతూ, ఎటువంటి వాళ్ళైనా అమ్మవారి మంత్రానుష్ఠానంతో పెళ్లి చేసుకుని జీవితంలో సుఖపడవచ్చు అన్నాను. అది 1991 ఎప్పుడో 92 అనుకుంటాను, 92 అనుకుంటున్నాను. నేను ఒక్కడనే ఉండిపోవాల్సి వచ్చింది కొన్ని కారణముల చేత. ఇంట్లో అమ్మగారు నాన్నగారు అంతా వేజాగులు ఉన్నారు, ఎవ్వరూ లేరు అక్కడ, నేను ఒక్కడనే ఉండారు. పురాణం చెప్పుకుంటున్నాను, ఆవిడ వింది. ఆవిడ ఏడుస్తూ వచ్చి, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానండి, మీ పురాణం నన్ను ఓదార్చిందండి, నాకు కూడా మంత్రం ఇవ్వండి అని. అప్పుడు లలితా సహస్రనామంలోని కళ్యాణి నామం, ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణ్యే నమః మంత్రం ఇచ్చాం. ఆ చేసుకున్నాక విజయవాడలో ఒక ఆయన దొరికాడండి, ఆయన ఒక హెచ్ఎం చేసేవాట ఏదో స్కూల్లో, హై స్కూల్లో హెడ్ మాస్టర్, మంచి ఉద్యోగం. ఆయన మొదటి భార్య పోయింది, రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఉంటే ఈవిడ తగిలింది. ఆయనకి 55 ఏళ్ళు, ఈవిడికి 53 ఏళ్ళు ఉంటాయి. మంచి నవయౌవనంలో ఉన్న సుందరీ సుందరీమణులు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు, పెళ్ళైపోయింది. ఈవిడికి అవసరమే కదా, ఈవిడికి 52 ఏళ్ళు, ఆయనకి 55 ఏళ్ళు. ఆ వయసులో అంతకంటే ఎవరు దొరుకుతారు మరి, కానీ ముచ్చటమైన మనిషి, హాయిగా పెళ్లి చేసుకుంది. ఒకరోజు నా దగ్గరికి టింగ్ రంగాన్ని చక్క సిగ్గుపడుతూ వచ్చింది ఈ ముచ్చటైన పెళ్లి కూతురు. 52 ఏటో ఎప్పుడో పెళ్ళైంది, 55 ఏటో నా దగ్గరికి వచ్చిందనమాట. అప్పుడు నేను ఉండరాజవరం అనే ఊళ్ళో ప్రవచనంలో ఉండగా వచ్చింది. ఎవరి సుందరి అనుకుంటూ ఉండగా, నేనండి అంది. ఓహో మీరా అండి హిందీ పండిట్ గారు అన్నాను. అవునండి. మీరు ఇచ్చిన మంత్రం పనిచేసిందండి, ఆయన దొరికాడండి, మా ఆయనండి, చేతక మీద వచ్చామండి అంది. భలే ఉందండి, బజావచ్చేతక్ అనమాట. ఇద్దరు వచ్చారు. నేనేం ఆక్షేపించడం చెప్పండి, ఎందుకంటే పాప పెద్ద వయసులో పెళ్ళయింది, అదృష్టం అదొక. అలంకారం చేసుకోవటం వల్ల కొంత 2 ఏళ్ళు వయసు తగ్గినట్టు కూడా ఉంది, జుట్టుకు కూడా రంగేయటం వల్ల ఇంకో 2 ఏళ్ళు తగ్గింది వయసు. ఆయన చాలా మంచివాడండి, దేవుళ్ళో చూసుకుంటున్నాడండి. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత ఆ మధ్యకాలంలో భర్త పోయేట పెన్షన్ వీడికి ఇస్తున్నారట. ఏ టెన్షన్ లేదు, ఓ ఇల్లు ఉందిట, ముచ్చటగా జీవించింది. ఇప్పుడు తెలియదు అనుకోండి, ఇదంతా నేను ఎప్పుడు మాట 2013 తర్వాత ఇంకా నేను ఆవిడ చూడలేదు. 12 ఏళ్ళు అయిపోయింది. ఈ 12 ఏళ్ళలో ఏమైందో తెలియదు. కాబట్టి భగవంతుడి అనుగ్రహం ఉంటే వార్ధక్యంలో కూడా పెళ్ళి అవుతుంది. ఏతి జీవంతమానందం నరం వర్ష శతాదపి అని సుందరకాండంలో అంటాడు వాల్మీకి మహర్షి. బతికుంటే తొందరపడి ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే 100 ఏళ్ళకైనా ఆనందం పొందొచ్చు. ఏది 100 ఏట కూడా అయ్యి బాబాయ్ నాకు సిగ్గేస్తుందని పెళ్లి చూపురికి చచ్చిపోవాలి అదేదో సినిమాలో అలాగా అప్పుడు కూడా అవ్వచ్చు. చెప్పలేము ఎప్పుడు భగవంతుడు ఎవరికి ఏమిస్తాడో చెప్పలేం కదండి. ఆ పరమాత్ముని లీలల చిత్రం, మన కర్మయోగం వల్ల మనకి ఏదైనా రావచ్చు. కాబట్టి తొందరపడి ఆత్మహత్య చేసుకోకండి. చేసుకోవాలనుకున్న వాళ్ళు గురువుగారిని ఒకసారి తలుచుకోండి. అంతగా మరీ ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే ఒకసారి నన్ను తలుచుకోండి, నా దగ్గరికి రండి, కాస్త ధైర్యం చెబుతాను, సుఖంగా ఉందిగాక. లేదు మీకు 100 ఏళ్ళు వచ్చాయి, ఆత్మహత్య చేసుకుందాం అనిపించింది, ఆ ఇల్లు నాకు రాసేసి ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణి అయిన మహానే మంత్రం జపం చేసుకోండి, పెళ్ళికొడు కూడా వస్తాడు, ఆ తర్వాత శుభ్రంగా 100 ఏట కాబట్టి మంత్రం చేసుకుంటూ పోవచ్చు హాయిగా. ఆత్మహత్య చేసుకుదావడం ఎందుకు, మంత్ర జపంతో పోవచ్చు. అందువల్ల ఏది ఏమైనా మానవులు అజ్ఞానంలో పడరాదు. అలాగా ఎవరికెవరు రాస్తారో, ఈ అంగరాజు గారు సునీతకి భర్త అయ్యాడు. ఇదిగో ఆ సుశంఖుడి శాపం వల్ల, మృత్యుదేవత యొక్క కూతురు అవడం వల్ల ఈ అంగుడికి, పరమ భయంకరురాలైన సునీతకి ఒక కొడుకు పుట్టాడు. ఆయన కూడా నారాయణుడి యొక్క తపస్సు చేసిన పుణ్యాత్ముడే అంగుడు, కానీ ఏం చేస్తాం, కర్మ అనుభవించాలి. ఎంత గొప్ప భక్తుడికైనా ఒక్కొక్కప్పుడు ఇలాంటి సంతానం వస్తుందని ఒక కొడుకు పుట్టాడు. వాడికి వేణుడు అని పేరు పెట్టారు. ఈ వేణుడు చిన్నప్పటి నుంచి వేటకెళ్ళి ఎన్నో జీవులు చంపేసేవాడు, చిన్న చిన్న జీవులు చంపేసేవాడు అన్యాయంగా. కుందేల్ని వాటిని ఏ రాజు చంపడండి, రాజులు వేటకెళ్ళేది ప్రధాన ఉద్దేశ్యం ఎక్కువ క్రూర మృగాల్ని చంపడం. అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు ఏ జింక మాంసం కోసం కక్కుర్తి పడేవాళ్ళు, కానీ సాధ్యమైనంత వరకు జంతువులు, క్రూర జంతువులు, సింహాలు, శరభాలు, శార్దూలాలు ఇలాంటివి పెరిగిపోయి ఓళ్ళ మీద పడిపోతూ ఉంటే, ప్రజల్ని హింసిస్తూ ఉంటే, అప్పుడు వేటకెళ్ళి రాజులు ఈ జంతువులో కొన్నింటిని చంపి మిగతా జంతువుల్ని కేకారణ్యంలోకి పారద్రోలి ప్రజల్ని రక్షించేవారు. అలా పుట్టిన వేట తర్వాత వ్యసనమైపోయింది, ఎంతోమందిని పాడు చేసింది. కానీ ఈ దుర్మార్గుడు పుట్టి పుట్టగానే చిన్నప్పటి నుంచి విలువిద్య నేర్చుకుని అడవికి వెళ్ళి జింకల్ని, కుందేళ్లను కూడా చంపేసేవాడు. సాటి పిల్లలు ఆడుకోవడానికి ఉండే పిల్లలు ఉంటారు కదా, వీడు చిన్నప్పటి నుంచి ఎంత రాజుగారి కొడుకైనా వీడు గురుకులంలో చదువుకున్నాడు, చదువుకున్నప్పుడు వీడికి క్లాస్మేట్స్ ఉన్నారు, ఆ కుర్రాళ్ళని కొందరు జుట్టు పుచ్చుకుని గోడకేసి కొట్టేసేవాడు. రాజుగారు కొడుకోవడం వల్ల ఎవరు ఏమనలేకపోయేవారు. కొంతమందిని కింద పడేసి తొక్కాడు, కొంతమంది చేతులు విరిచాడు, కొందరిని చంపేశాడు కూడా. దాంతో ప్రజలు భయపడిపోయి ఈ కుర్రాడితో చదువుకోకూడదని దూరంగా వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో రాజు కొడుకు కాబట్టి చిన్నపిల్లల్ని చంపినా వాడు శిక్ష నుంచి తప్పించుకోగలిగాడు. రాజుగారికి ఇవి తెలియవు. తెలిస్తే అంగరాజుగారు చాలా ధర్మాత్ముడు, హింస చేశాడు కొడుకు అని తెలిస్తే చిన్నప్పుడు శిక్షించేవాడు, ఆయన దాకా ఎవరు తీసుకెళ్ళడానికి సాహసించలేదు. సాహసిస్తే ఏమవుతుందోనని భయం. పైగా తల్లి గారం కూడా వాడికి, సగం తల్లులే పాడు చేస్తుంటారుగా పిల్లల్ని. అందువల్ల తల్లి గారం చేసి, నా కొడుకు ఏదన్నా చేసిన విషయం రాజుగారికి చెప్పారా, తర్వాత మిమ్మల్ని శిరశ్చేద శిక్షతో నాశనం చేసేస్తానని బెదిరించింది. దాంతో రాజుగారికి తెలియలేదు. కొంతకాలం అయ్యాక తెలిసింది ఆయనకి, వాడికి 16-18 ఏళ్ళు నిండాక, నా కుమారుడు క్రూరుడయ్యాడా, పాపాత్ముడా, ఎంతోమంది చిన్నపిల్లల్ని చంపాడా, హింసించాడా, అడవిలో జంతువులు చంపాడా, ఇంతకాలం నాకు ఈ విషయం తెలియలేదని బాధపడి ఒకరోజున మంత్రులు పిలిచి, మంత్రులారా, పుత్రుడు ఇన్ని పాపాలు చేస్తుంటే నాకెందుకు చెప్పలేదనగా, మీకు చెప్పడానికి మేము సాహసించలేకపోయామండి, దానికి గల కారణం మీ ఆవిడండి, మీ ఆవిడ కావిడ బద్దతో కొడుతుందేమోననే భయంతో మేము చెప్పలేదనగానే. ఆయనకి ఇప్పుడు ఇదంతా భార్యా దోషం అని అర్థమైపోయింది. ఎందుకు ఈ పని చేసామంటే పుత్ర వ్యామోహం అండి అంది. ఇంతలో నారదుడు వచ్చి ఈవిడికి పెళ్లికి ముందే శాపం ఉంది, ఈవిడికి పుట్టే ప్రథమ పుత్రుడు పరమ క్రూరుడవుతాడని సుశంఖుడనే గంధర్వ మహర్షి శపించాడని చెప్పగానే ఇంక ఈయనకి పూర్తిగా జీవితం మీద విరక్తి కలిగింది. భార్యామణి, నేను ఇంకా వైరాగ్య సంపన్నుండయ్యాను, రాజ్యం వదిలిపెడుతున్నాను, కొడుక్కి పట్టాభిషేకం చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు నాతో తపస్సుకు వస్తావా, ఇక్కడే ఉంటావా, సంసారం భయంకరమైనదని మాత్రం గ్రహించు, కుమారుడి మీద వ్యామోహంతో రాజ్య పరిపాలనా బాధ్యత వాడికి అప్పగించావా, వాడి వల్ల ప్రజలు నానా కష్టాలు అనుభవిస్తారు, అందువల్ల నా మాట విని తపస్సుకు వస్తే బాగుపడతావు, వస్తావంటే నేను రానంది, నాకు కొడుకంటే ఇష్టం, మీరు వెళ్ళి మీ బాగోదో మీరు చూసుకోండి అని, నువ్వు పోయినా నేను రానంది అంతే కొడుకు మీద వ్యామోహంతో. మహాభారతంలో అయితే వ్యాసుడు అద్భుతమైన శ్లోకం రాశాడు, పృథివీ గత యౌవన, అంటే భూమి యౌవనవతి కాకుండా నాశనం అయిపోయింది, యౌవనం నశించి ముసలిదైపోయింది. భూమి ముసలిదైపోవడం అంటే అర్థం ఏంటండి? భూమికి యౌవనము తొలగినది అనగా భూమి మీద ఎంతో పూర్వం పుణ్యాత్ములు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నంతకాలం భూమి ఆనందంగా ఉంది, ఆనందంగా భూమి ఉండడమే యౌవనము. పాపాత్ములు పెరిగితే ఏమవుతుంది? భూదేవి భారం తట్టుకోలేదు, భారం తట్టుకోలేక వణుకుతుంది, ఆ వణుకే ముసలితనం అంటే. అనగా పృథివీ గత యౌవన అంటే అందులో నిగూఢార్థం, గడిచిపోయిన కాలం మంచిది, రాబోయే కాలం ప్రమాదకరమైనది అని అర్థం. అందుకే నన్నయ్య గారు తెలుగులోకి అనువాదం చేస్తూ ఏమంటాడు, మతి తలపగ సంసారం బతి క్షణికము, మతి తలపగ సంసారం బతి చంచలము, ఎండమావులట్టుల సంపత్ ప్రతతులు అతి క్షణికంబులు, గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్, గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్. ఈ సంసారం చంచలమైనది, అంటే ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, ఇవాళ ఒక రకంగా రేపు రకంగా ఉంటుంది, ఆయువు మారిపోతూ ఉంటుంది, నిన్నటిదాకా ఎంతో అందంగా ఉంటాడు, ఇవాళ చూస్తే ముఖంలో తేడా వస్తుంది, నిన్నటిదాకా జుట్టు ఉంటుంది, ఇవాళ జుట్టు విడిపోతుంది, భార్యాభర్తలు నిన్న కలిసి ఉంటారు, ఇవాళ ఏమవుతుందో తెలియదు, ఇవాళ బ్రతుకున్నవాడు రేపు ఉంటాడో లేదో తెలియదు. కాబట్టి చంచలమైనది ఈ జీవితం అంటే సంపదలు ఎండమావుల వంటివి, ఎండమావుల్లో నీళ్లు ఉండవు, అలాగే ఈ సంపదలు కూడా శాశ్వతంగా ఉండవు. అందువల్ల గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్, గడిచిపోయిన కాలమే నయం, ఆ రోజులే బాగున్నాయి అంటే అంటున్నావా లేదా మనం? రాబోయే కాలం కంటే గడిచిపోయిన రోజులు బాగున్నాయి. ఏం పడ్డామో తెలియదు, హాయిగా చిన్నప్పుడు బయట పడుకునేవాళ్ళం అండి, వేసవకాలం వస్తే బయట మంచం వేసుకు పడుకున్నాం, ఇప్పుడు వేసవకాలం కాదు కదా, ఏ కాలంలోనూ సాయంత్రం ఐదు దాటితే బయట ఉండండి, అన్నీ దోమలు కూడాలి, ఎక్కడో దోమలు కూడా ఒకటి ఉండేది పూర్వం, ఇప్పుడు ఎక్కడ చూసినా దోమలు 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 కుట్టి చంపేస్తున్నాయి లేదా, ఇంటికి మెస్సులు పెట్టుకోవడం, ఆ మెస్సుల్లోంచి కూడా వచ్చి దోమలు కిసిచ్చిపోతున్నాయి, వాటిని చంపడానికి రోజు హుషు హుషు అంటూ రకరకాల ఆలవట్లు పెట్టుకోలేక తెచ్చిపోతున్నాం. హాయిగా పూర్వం ఏదైనా తింటే అరిగేది, ఇప్పుడు ఏమిటి, మామిడి పళ్ళు విషం, నూనె విషం, నా గొంతు పోయింది డాల్డా దెబ్బకి, సత్యాన లేదా, ఇప్పటికి 10 రోజుల నుంచి అంతే పెద్దపడ్డాను, నెయ్యి నెయ్యి అని అంటగట్టిన డాల్డా నా కొంప ఉంచిందా లేదా, దుంప తెచ్చిందా లేదా, ఏ పదార్థం తిందామన్న భయమేనండి, నూనె కొవ్వులోంచి తీస్తట. ఇది ఈ మధ్యన ఇంకో దరిద్రం, హోటళ్ళల్లో మిగిలిపోయిన వ్యర్థ పదార్థముల నుంచి ఆయిల్ తయారు చేసి సీసాలో పోసి అమ్మేస్తున్నారు బ్రాండ్ పెట్టి. ఇప్పుడు ఆయిల్ కొనుక్కోవాలంటే భయం, అది ఏ దరిద్రుడు ఉమ్మాడో తెలియదు, అందులో వీళ్ళ దుంపలు తెగ ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు తుమ్మి చీది నానా చెత్త పెడతారే ఆ టోపీగళ్ళు, వాళ్ళు తినిపారేసినటువంటి వ్యర్థ పదార్థాల్లోంచి నూనె తయారు చేస్తే ఆ నూనె కొనుక్కుని ఏకాదశి పూట మీరు అందులో బఠానీలో పల్లీలో లేకపోతే శనగలో వేయించుకుని ప్రసాదంగా దేవుడికి పెట్టి ఏం తినగలుగుతామండి, ఇంక ఎలా బతుకుతామండి బాబు, అందుకనే పోతే బాగుండు అనిపిస్తుంది వారికి, గతకాలము మేలు వచ్చుకాలము కంటే. ఏది నమ్మలేం, నూనె నమ్మలేం, బియ్యం నమ్మలేం, మనుష్యుల్ని నమ్మలేం, ఇచ్చే 500 నోటును కూడా నమ్మలేం, అవి కొత్త తయారయ్యాయి ఈ మధ్యనే. ఆ మధ్యన ఒక ఆవిడ పట్టుకొచ్చి కట్టిచ్చింది ఓ పండితుడికి నయ్యం, ప్రవచన మండపానికి ఇవ్వలేదు, ఈ కట్ట పట్టుకెడితే బ్యాంకులో పట్టుకెడితే నకిలీ నోట్లు అన్నారు, ఇప్పుడు ఈ పుచ్చుకెళ్ళిన ఆయన పట్టుకున్నారు, నాకేం తెలుసండి బాబు నువ్వు దొంగ నోట్లు వేస్తున్నావు అండం పైగా, పాపం ఆయన పురాణం చెప్పుకునేవాడు, చూస్తూ చూస్తూ నాబోటివాడు ఏం దొంగ రోట్లు వేస్తాడు చెప్పండి, కర్మ కాకపోతే. పాప ఇచ్చినవిడు కూడా కావాలని ఇవ్వకపోవచ్చు, ఆవిడ కర్మ కలిగి ఆవిడ ఎవరు ఇచ్చారో. ఈ కట్ట దొంగ నోట్లని తెలిసి చివరికి ఆ బ్యాంక్ వాళ్ళు మంచివాళ్ళు కనుక చింపి అవతల పారేసారు. లేకపోతే ఇది పెద్ద కేసు, ఇది దొంపల దగ్గర ఎవడన్నా 500 కట్టలు ఇస్తానంటే మేము వేస్తుంది ఈ మధ్య నాకు. ఆఫ్ కోర్స్ మీరు కట్టిచ్చినా సరే నాకు ఇక్కడ శిష్యురాలు ఉంది, నేను ఫోన్ చేస్తే ఏడాదికి ఒకసారైనా పలుకుతుందిలేండి, కనీసం ఏడాదికి ఒకసారన్నా ఈ కట్టను పరిశీలించుకుని మీరు నాకు కట్టించినా నాకేం భయం లేదు, పరిశీలించుకున్న తర్వాత అప్పుడు బ్యాంకుకి తీసుకెడతాను అనుకోండి. గోవిందా, ఇన్ని రకాల బాధలు పడలేక బాధపడుతున్నా. అందువల్ల ఏమన్నారు మన వాళ్ళు, గతకాలము మేలు వచ్చు కాలము కంటే. ఈ విషయం వాడికి తెలియదు. కొడుకుతో సుఖాలు అనుభవించవచ్చు అనుకుంది పాపం. కొడుకు రాజు అయితే నేను రాజమాత అనుకుంది పాపం. రాజమాత బోడిమాత కాదు, వాడు రాజు ఏమిటి వీడు రాజమాత ఏమిటి. ఆ విధంగా మీరు పొండనగానే ఈ అంగుడు వెళ్ళి తపస్సు చేసుకుని హాయిగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆ పుణ్యాత్ముడు. ఆయన తన ముక్తి తాను చూసుకున్నాడు. సునీత మంత్రుడిని పిలిచింది, వీణ్ణి రాజుని చెయ్యండి అనగా వాళ్ళన్నారు, అమ్మా నీ కుమారుడు చదువుకున్న రోజుల్లోనే ఎంతోమందిని చంపాడు, వాడు రాజు అయితే ఎంతమందికి ప్రమాదం తెచ్చి పెడతాడో మా మాట విను అంటే వినిపించుకోలేదు. చివరికి మునులు కూడా రాజు లేని రాజ్యం ప్రమాదం, ఎవడో ఒకడంటూ అసలంటూ రాజుగా ఉండనివ్వండి చూద్దాం, పైగా వీడంటే దొంగలకి భయం కదా, వీడు పాపాత్ముడైనా దొంగల్ని మాత్రం శిక్షిస్తాడు, వీడు పరాక్రమవంతుడు అని మునులు కూడా సునీత పక్షం వహించారు. చివరికి వేణుడు రాజయ్యాడు. ఇక వేణుడు రాజవడంతో ఏమన్నాడు తెలుసా, నా యష్టవ్యం నా హోతవ్యం నా దాతవ్యం విప్రాహ అన్నాడు. ఈ శ్లోకం భాగవతంలో కూడా వ్యాసుడు రాశాడు, పద్మపురాణంలో కూడా అదే శ్లోకం ఉంటుంది. వాడు మొట్టమొదటి తాటింపు ఏమిటో తెలుసా, రాజ్యానికి రాగానే నా యష్టవ్యం యజ్ఞము చెయ్యరాదు, నా రాజ్యంలో ఎవరు యజ్ఞం చేయరాదు, నా హోతవ్యం యజ్ఞంలో నెయ్యి వెయ్యకూడదు, నా దాతవ్యం దానం చేయకూడదు. అంటే తమిళనాడు రాజు, తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయిపోయాడు అనమాట వీడు. వాడు రాగానే అలాగే దేవాదాయ శాఖ అనేది కంపు చేసాడు. పాపం మా హిందువులు ఎవరన్నా మాడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నాడు, సనాతన ధర్మం నాశనం చేయాలంటున్నట్ట. అసలు ఆ పేర్లే చైనా పేర్లు రష్యా పేర్లు వాళ్ళ మొహాలు తగలయ్యా. ఏం చేస్తాం కర్మ కాకపోతే, యజ్ఞము చేయరాదు, యజ్ఞములో నెయ్యి పోయరాదు, ఎవరూ ఎవరికి దానం చెయ్యరాదు, విప్రాహ, పైగా బ్రాహ్మణులారా జాగ్రత్త, ఇది తప్పారా మిమ్మల్ని చంపేస్తాను, ముందు ఎవరికైనా ద్వేషం ఈ బ్రాహ్మడే, ప్రతి దరిద్రుడికి నీచుడికి అందరికీ ముందు దొరికేది వీడే అని నేను అనలేదు వ్యాసుడు అన్నాడు. మళ్ళీ నా మీద పడద్దు, చంపి వారేయండి అనగానే యజ్ఞాలు ఆగిపోయాయి, దాన ధర్మములు ఆగిపోయాయి, సమస్తం నాశనం అయిపోయింది, వ్యవస్థ అంతా పాడైపోయింది. ఎప్పుడైతే యజ్ఞాలు ఆగిపోయాయో వర్షాలు ఆగిపోయాయి. ఓ పక్కన అడవిలో దొంగలు విజృంభించారు, ఓ దొంగలు దోచుకుంటున్నారు వీడు దోచుకుంటున్నాడు, ఈ దుర్మార్గుడి బాధ అటు దొంగల బాధ, అడవి కడితే దొంగల బాధ, నగరంలో ఉంటే రాజబాధ. దాంతో అందరూ మునులు వీడికి బుద్ధి చెబుదామని ఒక రోజున వచ్చారు. ముందు రాగానే నీకు శుభం కలుగ్గా కానీ దీవించి ఆ తర్వాత వాడు కూర్చోమండు అందుకని నిలబడే మాట్లాడారు పాపం. అంతమంది మహర్షులు, వశిష్ఠుడి లాంటి విశిష్టులు వస్తే కనీసం కూర్చోమని ఆసనం కూడా ఇవ్వలేదండి ఆ పాపాత్ముడు, నిలబెట్టి మాట్లాడాడు. అయినా వాళ్ళు కోపాన్ని నడుచుకుని, నాయన రాజు అంటే విష్ణుస్వరూపుడురా, విష్ణువంశ లేకపోతే రాజు కాడురా, నీ కాలం వచ్చాక మీ నాన్నకాలంలో శాసనాలన్నీ రద్దయిపోయాయి, యజ్ఞాలు లేక వర్షాలు ఆగిపోయాయి, నువ్వు చేసే పాపాల వల్ల ప్రజలు హడిలిపోతున్నారు, ఇకనైనా బాగుపడు, యజ్ఞాలు జరగనియ్యి, ప్రజల మీద పన్నులు తగ్గించు, సక్రమంగా పాలించు అని చెబితే మూర్ఖులారా అన్నాడు వాడు వాళ్ళని. ఏది వశిష్ఠుడి లాంటి వాళ్ళందరినీ మూర్ఖులారా. కర్మ మహానుభావులైన పండితుల్ని నువ్వు మూర్ఖుడివి, నేను బాయ్కట్ చేస్తాను అంటారు కొందరు కర్మ. అలాగే వాడు ఏమన్నాడు, మీ పండితుల్ని నేను నిషేధిస్తున్నాను, మీకు చదువు లేదు, కనపడని విష్ణువు కంటే కనిపిస్తున్న రాజే విష్ణువు అని మీకు తెలియదా, మీరే అన్నారుగా రాజంటే విష్ణువంశ సంభూతుడని, నా విష్ణు పృథివీపతి అని వేదం చెబుతోంది. వేదములో అవిష్ణు అంటే విష్ణువు కానివాడు, నా పృథివీపతి రాజు కాడు అంటే ఎవడన్నా రాజు అవ్వాలంటే అతనిలో కొంత విష్ణువు యొక్క అంశ చేరుతుంది, ఆ వైష్ణవ అంశ ప్రభావం వల్లే ఎవడైనా పదవి పొందుతాడు, ఇది వేదవాక్యం. కాబట్టి నేనే విష్ణువుని, ఏమంటే విష్ణువు యొక్క శక్తి చేరుతుందన్నారు కానీ భగవంతుడు ఈ పాపాత్ముడు కూర్చుంటాడని ఎక్కడ, అయితేనే నేనే విష్ణువుని, యజ్ఞంలో వేసే నెయ్యి నాకివ్వండి, నా కడుపులో పోసుకుంటాను డాల్డా లేకుండా. ఆ యజ్ఞం కోసం ఇచ్చే డబ్బులు నాకివ్వండి, నేను నగలు చేయించుకుంటాను. అలాగే ఇప్పుడు వీడేమంటున్నాడు, నన్నే పూజించండి, నన్నే సేవించండి, అభిషేకాలు నాకే చెయ్యండి, ఆహారాలు నాకే ఇవ్వండి, నేను మిమ్మల్ని రక్షిస్తానని. కానీ మళ్ళీ చెప్పారు వాళ్ళు, వినలేదు వాడు. దాంతో వాళ్ళకి మండిపోయింది. వెంటనే వాళ్ళు ఏం చేశారు, హుమ్ అన్నారు. ఒకే ఒక్క మాట హుమ్ అనడంతో డామ్మ చచ్చిపోయాడు వాడు. ఆన్ ది స్పాట్ తెచ్చాడు మళ్ళీ. వాడిని చంపడానికి కత్తి లేదు, ఆయుధం లేదు, హుంకారంతో చంపేశారు. నల్లగా వాడి శరీరం మాడి పడిపోయి చచ్చిపోయాడు. అసలే వాడు వాళ్ళ అమ్మ ప్రభావం, మృత్యుదేవత ప్రభావంతో పుట్టినప్పుడే కొంచెం నీలవర్ణంతో పుట్టాడు అనుకోండి, మహానుభావుడు నీలాంజన సమభాసుడు. ఇప్పుడు పూర్తిగా నల్లగా మాడి చచ్చాడు. వీడు సావగానే ఏమైపోయింది, ఉన్న రాజు కూడా లేకపోవడం వల్ల దొంగలు నగరం మీదకే దండయాత్రకు వచ్చేశారు. మొత్తం దొంగలంతా వచ్చి పడ్డారు. అప్పుడు మళ్ళీ మునులు వాడి శరీరాన్ని చిలకడం మొదలెట్టారు. ఈ శవాన్ని జాగ్రత్తగా రక్షించి, ఎంత పాపాత్ముడైనా వీడు అంగరాజు కొడుకు, వీడి శరీరము నుంచి కొత్త వ్యక్తుల్ని సృష్టించి వాడిని పరిపాలకుల్ని చేద్దామనుకుని ఒక చిన్ని కవ్వం పట్టుకొచ్చారు, బుల్లి కవ్వం, ఇనప కవ్వం, ఎడమ చేతి మీద పెట్టి భుజాన్ని, అందులో కవ్వం దింపి దానికి తాడు కట్టి ఋషులు గిర్రు గిర్రని తిప్పారు. వాళ్ళ దగ్గర అలాంటి ఒక గొప్ప విజ్ఞానం ఉన్నది, శరీరాన్ని మధించి అందులోంచి ప్రాణుల్ని సృష్టించే శక్తి ఉన్న ఋషులు వాళ్ళు. అదో రకమైన బయోకెమిస్ట్రీ అనుకోండి. శరీరం చిలికితే ఆ ఎడమ చేతిలోంచి, ఎడమ భుజంలోంచి నల్లని వాడు, పొట్టిగా ఉన్నవాడు, ఇంతలావు కనుబొమ్మలు కలిగిన వాడు, విచిత్రమైన జుట్టు కలిగిన వాడు ఒకడు తయారయ్యాడు. వాడు పుట్టగానే ఏడుపు మొహంతో కింగ్ కర్తవ్యం, నా పని ఏమిటి అన్నాడు. కర్తవ్యము అంటే చేయదగినది, కృతము అంటే చేయుట, కర్తవ్యము అంటే చేయదగినది. కింగ్ కర్తవ్యం అంటే నేను చేయదగిన పని ఏమిటి, నన్ను ఏం చేయమంటారని అడిగితే, ఒరే నువ్వు భేకరాకారుడు, నిన్ను చూస్తే అందరూ అడిగిపోతారు, అందువల్ల నువ్వు ఏడుపు గొంతుకుతో మాట్లాడకు, కూర్చో అని నిషీద, మారు మాట్లాడకుండా ఏడవకుండా కూర్చో అన్నారు. కన్నడలో చెప్పాలంటే సొమ్మనీరు. వెంటనే వాడు కూర్చున్నాడు. వాడిని తీసుకెళ్ళి అడవిలో కూర్చోబెట్టారు. నిషీద అన్నారు కనుక ఆ జాతి నిషాద జాతి అయిపోయింది. ఆ రకంగా నిషాదులు పుట్టుకొచ్చారు. ఈసారి కుడి భుజం చిలికారు. కుడి భుజం నుంచి పుట్టుకొచ్చాడు పరమసుందరాకారుడు, ఆజానుబాహుడు, పొడవైన వాడు, విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు, మహాసౌందర్యవంతుడు ఒకడు పుట్టుకొచ్చాడు. పృథువు అంటే పొడవైన పెద్దదైన, పృథు శరీరంతో పుట్టాడు కనుక ఆయనకి పృథు చక్రవర్తి అని పేరెట్టారు. అలా పుట్టాడనమాట, విష్ణువు యొక్క అంశతో పృథువు పుట్టుకొచ్చాడు. ఆయన లంబశరీరుడు, దీర్ఘశరీరుడు, పొడుగ్గా ఉండేవట. ఆజానుబాహుడు కూడా. జానువులు అంటే ఏమంటే చెప్పాను, మోకాళ్ళు. ఈ చేతులు మీ మోకాళ్ళకి తగిలితే వాళ్ళని ఏమంటారు, ఆజానుబాహువులు. ఎవరైనా నిలబడినప్పుడు వాళ్ళ చేతులు మోకాళ్ళకి తగిలితే ఆజానుబాహువులు అంటారు. అలా ఆయన చేతులు మోకాళ్ళకి తగిలేవి. పొడవైన వాడు, బంగారపు రంగుతో పుట్టాడు. ఆ తర్వాత ఆయన శరీరాన్ని మళ్ళీ తిరిగితే ఈసారి ఒక సుందరి పుట్టుకొచ్చింది. ఊర్జ అని కూడా ఆవిడని పిలుస్తారు. ఆవిడ కళ అని పిలువబడేది. లక్ష్మీదేవి వంశతో పుట్టింది. ఈ విధంగా విష్ణువు యొక్క వంశతో పృథు చక్రవర్తి, లక్ష్మీదేవి వంశతో కళ అని ఆవిడ పుట్టారు. ఈ ఇద్దరిని దంపతుల్ని చేసి, నాయన నారాయణ స్వరూపుడవు నువ్వు, ఈ సింహాసనం మీద కూర్చొని పరిపాలించు అనగా, ఏమండి మీరు నిజంగా నన్ను నారాయణుడు అంటున్నారు, నేను నారాయణుడు నేను అన్నాడు మళ్ళీ విష్ణువు. అదో మాయ. ఆయన విష్ణువు తన వంశతో కావాలనే అంగరాజు గారి మీద అభిమానంతో పుట్టాడు. ఇక్కడ ఒక విషయం కనిపెట్టాలి, అంగరాజు పరమ విష్ణు భక్తుడు, వైష్ణవోత్తముడు, ఆయన నారాయణ భక్తుడు. ఆయన కర్మయోగం వల్ల ఇటువంటి కొడుకు పుట్టాడు. కానీ నారాయణుడికి వైకుంఠమునకు వెళ్ళిన అంగుడి మీద అభిమానం. అందుకే ఈ చచ్చినాడి శరీరాన్ని చిలిగితే తన కళతో, తన 16 కళల్లో ఒక కళతో ఇలా పృథువుగా పుట్టాడు. లక్ష్మీదేవిని పుట్టించాడు. ఇద్దరు దంపతులు అయ్యారు. ఇద్దరిని సింహాసనం మీద కూర్చోబెట్టాక మళ్ళీ వీళ్ళని పరీక్షించడానికి, ఋషులారా, మీరు నన్ను నారాయణాంశతో పుట్టాడని విష్ణు అని పొగుడుతున్నారు, అది నిజమేనంటారా లేక కేవలం మీ పనులు నెరవేర్చుకోవడానికి ముఖస్తుతి చేస్తున్నారా అనగానే, వెంటనే వాళ్ళు సాష్టాంగపడి, ప్రభు నీ మాయని మా మీద ప్రయోగించకు, మేము బుట్టలో పడిపోతాం, విష్ణువు కాకపోతే ఈ స్ఫురద్రూపం ఉంటుందా, ఈ కిరీటంతో పుట్టడం ఉంటుందా, ఆవిడ లక్ష్మి నువ్వు విష్ణువే, మేము కనిపెట్టాం, మమ్మల్ని అనుగ్రహించమనగానే మీరు నిస్సందేహంగా నన్ను గుర్తించారు. మీరు గుర్తించిన ప్రజలు విష్ణువని పక్షపాతంతో ఋషులు పృథు చక్రవర్తిని పొగిడారనొచ్చు. కాబట్టి నేను విష్ణువుని అనే విషయం లోకానికి తెలియాలంటే వేదముల చేత ఆ మాట చెప్పించండి అన్నాడు. టక్కునప్పుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం నాలుగు నాలుగు రూపములు ధరించి, నీవు విష్ణువి, నీవు నారాయణుడివి, ఈవిడ లక్ష్మి, మీ ఇద్దరు లక్ష్మీనారాయణులు, భూమండలాన్ని కొంతకాలం పరిపాలించి సుభిక్షం చెయ్యండి, కరువు లేకుండా చెయ్యండి, అధర్మాన్ని అణచండి అని ప్రార్థించగానే అప్పుడు ప్రజలందరికీ అర్థమైంది, వేదములు ఎవరిని పెడితే వాళ్ళు స్తుతించవు కదా, కాబట్టి ఈయన నారాయణుడే అనుకుని ఈ వేణుడి కొడుకు కనుక ఆయనకి వైన్యుడు అన్నారు. వైన్యుడు అంటే అర్థం వేనస్య అపత్యం పుమాన్, వేణుడి యొక్క కొడుకు గనక ఆయన్ని వైన్యుడు అన్నారు. ఆ వైన్యుడిని పూజించారు. అందుకే బలిచక్రవర్తి కథలో ఏమని ఉంటుంది, వైన్యగయ భూకాంతాదులు అర్ధకామాశం పాయగనేర్చిరే మును నిజాశాంతంబులం చూచిరే. ఆ పద్యంలో వైన్యుడంటే పృథు చక్రవర్తి అని జ్ఞానం ఉన్నవాడికి తెలిసిపోతుంది. ఆశాపాశముతా కడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర వారాసి ప్రవృతమేది నీ వలయ సామ్రాజ్యంబు చేకూడియుల్ గాసిల్ చెల్దిరిగాక వైన్యగయ భూకాంతాదులున్ అర్ధకామాశన్ బాయగ నేర్చిరే మును నిజాశాంతంబులందూచిరే. వామనుడు ఏమంటాడు, ఆశ అనే తాడు చాలా పొడవైనది, ఈ సర్వం సహా సామ్రాజ్యం అంతా వచ్చినా, సప్త సముద్రాలతో పరివేష్టితమైన భూమిని పరిపాలించినా కోరిక తీరదు, ఇంకా ఆశ పెరుగుతూనే ఉంటుంది. అది గ్రహించారు ఎవరు, పృథు చక్రవర్తి, గయుడు మొదలైన రాజులు అని ప్రశంసించాడే ఈ వైన్యుడు అంటే పృథు చక్రవర్తి అన్నమాట. ఆయన అంత గొప్పవాడు, విష్ణువు వేణుడి నుంచి పుట్టాడు. ఆ తర్వాత ఆయన దొంగల్ని శిక్షించాడు, భూదేవి పాలివ్వకపోతే భూమిని గోవుని చేసి మనువుని, ఏది స్వయంభవ మనువుని దూడని చేసి, ఈ దూడని పక్కన పెట్టి ఆవు నుంచి రకరకాల వంటకాలు, పిండి వంటలు, ధాన్యాలు, సంపదలు పిండాడు. లేకపోతే కొంతకాలం ఏమైపోయిందిట, ఈ పాపాత్ముడి వల్ల వేణుడి కాలంలో భూదేవి సారం దాచుకుని భూమి మీద పంటలు లేకుండా చేసింది. కందులు లేవు, పెసలు లేవు, గోధుమలు లేవు, వరి లేదు, నువ్వులు లేవు, తిండి లేదు, పళ్ళు లేవు, ఏమీ లేవు. ఆ కాలంలో రెండు స్వీట్లు అవతల పారేసేవారు కదా, ఎందుకని అసలు స్వీట్లు లేక చూస్తుంటే, అందుకని ఒక్క పూరి కూడా కూర కూడా పారేయలేదు. ఆ రోజులు పారేయడానికి వెళ్ళదు, పారేస్తూ కూడా నొక్కు తిన్నారు అంత కరువు కాలంలో. అప్పుడు ఆయన భూదేవిని, ఏం భూదేవి సారం ఎందుకు ఇవ్వటం లేదు అని ఆవిడని అదుపులో పెట్టి భూదేవిని గోవుని చేసి, మనువుని దూడని చేసి, అందరినీ పిలిచి ఎవరికి ఏం కావాలో భూదేవి ఇస్తుంది, పాలు పితికినట్టు పితుక్కోండి అన్నాడు. పితృదేవతలు తమకు కావలసిన పితృకార్యాలు పితుక్కున్నారు, దేవతలు తమకు కావలసిన అమృతం పితుక్కున్నారు, పాములు విషాన్ని పితుక్కుపోయాయి, చెట్లు పువ్వులు పళ్ళని పితుక్కున్నాయి. అలాగే ఈయన ఏం చేశాడు, మళ్ళీ ఆ భూదేవి నుంచి వరుసగా నవధాన్యాలు, రకరకాలైన ఆహార పదార్థాలు, పాలు, పెరుగు, నెయ్యి ఇటువంటివన్నీ పితికి మళ్ళీ భూమిని సస్యశ్యామలం చేసి కావలసినటువంటి పదార్థాలు ఇచ్చి కరువు తొలగించి పరిపాలించాడు. ఆ పృథు చక్రవర్తి వంటి రాజు లేడని పెంచుకున్నాడు ఆయన. ఆయన పరిపాలనలో దొంగలు లేదు, అధర్మం లేదు. ఎవరు చూసినా గుమ్మడికాయంత బంగారం మినిమం ఒంటి మీద ఉండేదిట, ఒంటి మీద మినిమం గుమ్మడికాయంత బంగారం ఉంటే వాడు పేదవాడు. పేదవాడంటే కనీసం ఆ మాత్రం బంగారం ఉండాలి. ఇంక ఇలాంటి వాడిని ఏమంటారు అంటే ఎంత బంగారం ఉండేది ఆలోచించండి. ఇంట్లో అందరూ హాయిగా బంగారం కుర్చీలో కూర్చున్నారండి, బయట బంగారం కుర్చీ పెడితే ఎవడో ఎత్తుకుపోలేదంటే అందరింట్లో బంగారం ఉంది కనుక. ఇప్పుడు ఈ కుర్చీని కూడా బయట తాళాలు అయిపోతే ఎత్తుకుపోతున్నారు, నా చెప్పులే పట్టుకుపోయారు. సరే అదో పక్కన పెడితే మొత్తం మీద ఆ కాలం అంత గొప్పది. ఈ పృథు చక్రవర్తి కథ భక్తి శ్రద్ధలతో విన్న వాళ్ళకి శీఘ్రకాలంలో స్వగృహ ప్రాప్తి, మంచి భోజనం లభిస్తాయట, అడవిలో ఉన్న మంచి భోజనం లభిస్తుందన్నారు. ఏమన్నా లేకపోయినా మంచి భోజనం రావాలిగా, సమయమునకు మంచి భోజనం కావాలని కోరుకున్న వాళ్ళు చేయొత్తండి. అబ్బో నేను కూడా చేయొత్తాను, డాల్డా లేకుండా మంచి నేతితో కూడిన భోజనం లభించుగా. కానీ తర్వాత ఎన్నో శుభాలు కలుగుతాయి. ఇప్పుడు ఈ వేణుడు చచ్చినవాడు ఏమయ్యాడో తెలుసుకోవాలిగా, రేపు రెండు పొట్ల ప్రవచనం ఉంది, ఆ విషయాన్ని చెబుతారు.
సన్నుతి చేయవే మనస, సన్నుతి చేయవే మనస, ఆపన్న శరణ్యుని హరిని. చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ కృష్ణమురారీ, సన్నుతి చేయవే మనస, ఆపన్న శరణ్యుని హరిని. మరులు గొల్లిపే సిరులు మేను, మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనస, మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనస, స్థిరము కాని ఇహ భోగముల పరము మరువకే మనస, గోపబాలుని మురళీలోలుని, గోపబాలుని మురళీలోలుని, సన్నుతి చేయవే మనస, ఆపన్న శరణ్యుని హరిని. చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ కౌస్తుభహారీ పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ కృష్ణమురారీ, సన్నుతి చేయవే మనస. ఆదిదేవుని పాదసేవ, ఆదిదేవుని పాదసేవ, భవపయోధికి నావా, ఆదిదేవుని పాదసేవ, భవపయోధికి నావా, పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా, శేషశాయిని మోక్షప్రదాయిని, శేషశాయిని మోక్షప్రదాయిని, సన్నుతి చేయవే మనస, ఆపన్న శరణ్యుని హరిని. సన్నుతి చేయవే మనస, చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ కృష్ణమురారీ, సన్నుతి చేయవే మనస, సన్నుతి చేయవే మనస, సన్నుతి చేయవే మనసా.